부인이 불평한 거 말이야. 그 불신자들한테 내가 바라보나 전부를 걸어보던 이스라엘이 그런 거 아니야. 근데 이스라엘이 그쪽으로 가요. 서로 쉽게 움직 서로 움직여. 서로 싹시. మనం అందరినీ ఈశ్వరుడు చూస్తాడు కానీ మనం ఈశ్వరుని చూడలేం. మనం అందరినీ సృష్టినంతా ఈశ్వరుడు చూడగలడు, కానీ మనం ఈశ్వరుని చూడలేం. ఆయన మనం చూడగలడు అంటే మనం ఆయన చూడలేం కాబట్టి ఏదనుకుంటున్నాం ఈశ్వరుడు. జవాబం చెప్పాలంటే ఆయన ఉన్నాడు, మనం లేదు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే మనం ఉన్నాము, ఆయన లేదని మనం అనుకుంటున్నాం. ఈశ్వరుడు ఈ సృష్టికి ప్రభు. మనల్ని సృష్టించిన వాడు ఆయన, నన్ను సృష్టించిన వాళ్ళు ఆయనే. అంతేకాదు ప్రభు అయిన భర్తలను సాక్షి అయిన యజమానైన ఈ జీవుల్ని ప్రారంభం అనుసరించి ఆడించేవాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు స్వామి అంటే స్వామి అంటే శక్తి గలవాడు స్వామి. ఈ లోకమంతా స్వామిదే. ఎవరికైనా ఇతరులకు మనం సహకారం చేస్తున్నామంటే ఆ శక్తి కూడా స్వామిదే. కానీ మనకి తెలియదు, నందనుకుని మనం ఇచ్చి మనం గర్వపడతా ఉంటాం. అంటే మనం ఎవరికైనా ఏదైనా సహకారం చేస్తే ఆ సహకారం చేసే సృష్టి కూడా పరమేశ్వరుడిదే. పరమేశ్వరుడు మనకి ఇస్తే పెద్ద మనం ఇవ్వగలుగుతున్నాం. పరమేశ్వరుడే కనుక మనం ఇవ్వకపోతే పెద్ద సున్నాలతో సమానం. పరమేశ్వరుడు యొక్క సహకారం లేకుండా మన వల్ల ఏమీ కాదు. అంతా అనుగ్రహమే, అంతా ఈశ్వరుడే, అంతా ప్రేమే ఉన్నదేది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే దేహ ప్రారంభంలో సద్గురు వస్తున్నాడా ఈశ్వరు అనుగ్రహం వల్ల? ఈశ్వరుడు ఏం చేస్తాడంటే దేహాన్ని ప్రారంభం అనుసరించి ఆడిస్తాడు. ప్రతి దేహానికి ఒక ప్రారంభం ఉంటుంది. ప్రారంభం లేకపోతే దేహం రాదు. తిరిగిపోయిన గాలిపటం లాగా జీవుడి చరిత్ర ఉండదు. తిరిగిపోయిన గాలిపటం ఎతిగాలిస్తే జోడిపోతూ ఉంటుంది. ఇది ప్రారంభం అలా కాదు. ఈశ్వరుడు జీవుని అంటే శరీరాన్ని ఆ ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తూ ఉంటాడు. సద్గురువులు మహాత్ములు మహర్షులు అనేక మంది వస్తున్న లోకంలో ఈ జీవకోటి ఏ గురువు ద్వారా ఏ సద్గురువు ద్వారా ధరించవలసి ఉందో ఏ గేటు ద్వారా వారు మోక్ష సామ్రాజ్యంలోకి ప్రవేశించవలసి ఉందో ఈశ్వరుడు ఆ జీవకోటికి ఆ గురువుని కేటాయిస్తాడు. గురువు అంటే ఆత్మే, ఈశ్వరుడు అంటే ఆత్మే. మన మనస్సు పక్వానికి వచ్చినప్పుడు, మనకు అర్హత వచ్చినప్పుడు, మనకు యోగ్యత కలిగినప్పుడు, మన చిత్తం బాగా ముగ్గినప్పుడు సాక్షాత్తు ఈశ్వరుడే. ఒక ఆకారం లేనటువంటి వస్తువే ఆ బ్రహ్మమే. రూపం లేని వస్తువు, పేరు లేని వస్తువు, ఆకారం లేని వస్తువే. నీకు కాళ్ళు చేతులు తొడుక్కుని నిన్ను తరింపజేయటానికి మానవ రూపం ధరించి వస్తాడు. వాడు మానవుడిగానే వస్తాడు కానీ దేవుడు రావటం మానవుడిగా వస్తాడు. కానీ అది దేవుడికి మర్చిపోకూడదు. అదే కృష్ణుడి విషయంలో అర్జునుడు మర్చిపోయాడు, తర్వాత ఎప్పుడికో గుర్తించాడు. వాడు రావటం మనిషి రూపంలోనే వస్తాడు, కానీ మన మనిషిగా కనిపిస్తాడు. కానీ వాడు దేవుడిని గుర్తించిన వాడు భంగ్యుడు. వాడు ఈశ్వరుడే గురు రూపంలో వచ్చాడు, ఈశ్వరుడే కృష్ణ రూపంలో వచ్చాడు, ఓంలో మానవ రూపంలో వచ్చాడనే విషయం విశ్వరూప దర్శనం అయ్యే వరకు కూడా అర్జునుడికి కూడా గుర్తింపు రాలేదు. 24 గంటలు కూడా ఉన్నప్పటికీ ఏ గురువు ద్వారైనా మనం తరించవచ్చు. నీకు మనకు విశ్వాసం అవసరం, సజీవమైనటువంటి విశ్వాసం నీకు నీ ఫలితం మనకు అవసరం. పాలకల్లో 10th క్లాస్ ఎక్కువ, జూనియర్లో 10th క్లాస్ తక్కువ కాదు. 10th క్లాస్ పాస్ అయితే ఏ స్కూల్లో చదివినా ఒకటే. అదేవిధంగా మనం ఏ గురువు ద్వారా తరించినా తరించాలి. అది ముఖ్యం. ఏ గురువు అనేది ముఖ్యం కాదు, అక్కడ రూపము పేరు ముఖ్యం కాదు. దేహ ప్రారంభం గురించి, ఈశ్వరానుగ్రహం గురించి ఇంకా విపరీతంగా చెప్పవలసిందని ప్రార్థిస్తున్నాను. అంటే ఈశ్వరుడు ప్రారంభాన్ని అనుసరించే ఆ దేహాన్ని ఆడిస్తూ ఉంటాడు. ఎన్ని ప్రారంభము, ఎన్ని కర్మ, ఎన్ని అహంకారానికి సంబంధించిన విషయాలు, అహంభావనానికి సంబంధించిన విషయాలు, దేహాభిమానానికి సంబంధించిన విషయాలు, దేహబుద్ధికి సంబంధించిన విషయాలు మనం ఈ గడప దాటి వెళ్ళిపోవాలి. అంటే కర్మ, వికర్మ, అకర్మ, ఈ కర్మ సిద్ధాంతంతో మనం ఆగిపోకూడదు. అసలు వస్తువును పట్టుకోవాలి, సత్య వస్తువును పట్టుకోవాలి, ఆ సత్పదార్థాన్ని పట్టుకోవాలి. మన గురి అక్కడికి పెట్టాలి, అది ముఖ్యం. ఈశ్వరానుగ్రహం గురించి ఇంక విపరీతంగా చెప్పవలసిందిగా ప్రార్థిస్తా. అంతా అనుగ్రహం. నేనేదో గొప్పవాణ్ణి, నేనేదో తెలియని వాణ్ణి, నేనేదో సాధన బాగా చేస్తున్నాను అనుకోవటం వల్ల ఈశ్వరుడు వేరు నేను వేరు అనుకుంటున్నాను. కానీ అంతా అనుగ్రహమే, ఉన్నదే ఆయన. ఇదికే మనం ఏదో కుప్పు గంటలు వేస్తున్నాం, కానీ మన చేత సాధన చేయించేవాడు కూడా ఈశ్వరుడే. అది మర్చిపోకండి. మన చేత సాధన చేయించేవాడు ఈశ్వరుడే. మనకు భగవంతుని స్మరించుకోవాలన్న బుద్ధి కలుగుతుంటే రఘువుడు అనుగ్రహం. ఆయన అనుగ్రహం లేకపోతే ఆయన స్మరించలేదు. అది ఏదైనా ఒక పని జరిగినా ఆయన సంకల్పమే.
మనం ఏమనుకుంటాం అంటే మన తెలివి చేత వల్ల ఈ పని జరిగింది అనుకుంటాం. ఆ పని జరిగింది కూడా ఆయన అనుగ్రహమే, ఆయన సంకల్పమే, ఆయన ప్రేమే, ఆయన కరుణే, అంతా అనుగ్రహమే. అసలు మనం లేనే లేం. కానీ మన అహంకారం వల్ల, మన అహంభావం వల్ల, నాకు సెపరేట్ దేహ బుద్ధి ఉండటం వల్ల నాకు ఏదో అయ్యించి ఉందనుకుంటున్నాం. అంతా ఆయనే, అంతా అనుగ్రహమే, అంతా ప్రేమే, అంతా ఈశ్వరుడు. అంతా ఎంతో వస్తువుతో నాకు నాగేశ్వరరావు ఒకలా కనిపిస్తున్నారు, మీరు ఒకలా కనిపిస్తున్నారు, స్వరాజ్యం ఒకలా కనిపిస్తుంది, ఈ అమ్మగారు ఎలా కనిపిస్తున్నారు, వారు ఉన్నది ఒకటే ఉన్న కూడా రకరకాలుగా కనిపిస్తున్నారు మనుషులు. అంటే ఇంతమంది మీ రకాలుగా ఎందుకు కనిపిస్తున్నారు, ఉన్నది ఒకటే వస్తుంది, ఉపాధి తేడాది. అంటే మనకి ఉపాధి బుద్ధి ఉంది, ఈ దేహం మాత్రమే నేననుకునే బుద్ధి ఉంది. ఈ ఉపాధి బుద్ధి వల్ల ఉపాధులు అంటే వేరువేరుగా ఉంటాయి. ఉపాధులు శరీరాలు వేరుగా ఉంటాయి, మనసులో గుణాలు వేరుగా ఉంటాయి, ఈ ప్రకృతి గుణాలు వేరుగా ఉంటాయి, దేహానికి రంగులు వేరుగా ఉంటాయి. ఈ రంగులన్నీ కూడా దేహానికి సంబంధించినవి, గుణాలన్నీ మనసుకు సంబంధించినవి. లోపల ఈశ్వరుడు మటుకు సమానంగానే ఉంటాడు, అందరూ ఈశ్వరుడు హెచ్చుతగ్గులుగా ఉండడు, సమానంగా ఉంటాడు. ఆ చూపు నాకు లేదు, ఆ ఈశ్వరుని చూపు నాకు లేదు. అంటే ఈశ్వరుల్లో భిన్నత్వం ఏం లేదు, కానీ ఉపాధుల్లో భిన్నత్వం ఉంది. నాకు ఉపాధి బుద్ధి ఉంది కాబట్టి అందరూ దేహంలో ఉన్న ఈశ్వరుని నేను చూడలేకపోతున్నాను, నాకు దర్శనం అవటం లేదు. ఇది కారణం. అంటే ఉన్నది ఒకటే వస్తువు అయినప్పటికీ ఆ ఉన్న ఒక్క వస్తువులో నాకు భిన్నత్వం ఎందుకు కనిపిస్తుందంటే ఉపాధి బుద్ధి నాకు ఉంది కాబట్టి, దేహాభిమానం ఉంది కాబట్టి, దేహబుద్ధి ఉంది కాబట్టి ఉన్న వస్తువు ఉన్నట్టు నేను చూడలేకపోతున్నాను. కానీ ఉపాధి బుద్ధి నశించిన మరుక్షణంలో, దేహబుద్ధి నశించిన మరుక్షణంలో ఉన్న వస్తువు దీనికి స్పష్టంగా వ్యక్తమవుతుంది. నేను మిమ్మల్ని ఎంత స్పష్టంగా చూస్తున్నాను, మీరు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నారు, అంత స్పష్టంగా వస్తూ వ్యక్తమవుతుంది ఉపాధి బుద్ధి నశించిన మరుక్షణంలో. అయితే మీరు జీవితంలో ఏదైనా సాధించినా, అది అచీవ్మెంట్స్ ఏదైనా చేసినా, అదంతా నా తెలివిలో జరుగుతాయనమాట మీరు అనుకోకండి. దానివల్ల పొగరబోత్తనం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది, సుపీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది, శరీరం మరణించే క్రీడక లోకాల్లోకి వెళ్ళవలసి ఉంటుంది. మన భారతదేశంలో జన్మించినటువంటి మహావీరుల్లో అర్జునుడు ఒకడు. అటువంటి అర్జునుడు ఏం చెప్పాడంటే కృష్ణుడు, వీటిని నీతి మాత్రంగా యుద్ధం చేసి సరిపోతుంది, చేతులు ఆడిస్తే నేను సరిపోతుంది. నువ్వు ఎవరినైతే చంపాలనుకుంటున్నావో ఆ భీష్ముని ఆ దిగోమీని వాళ్ళందరూ నేను చంపేసి వచ్చాను. నేను చంపినవాడే నువ్వు చంపటం, నీకు గౌరవం అర్జునుడు చంపాడు, నీ సమాజంలో గౌరవం వస్తుంది. కానీ చేసిన పని నాది, గౌరవం నీది. నువ్వు నీ చేతులు ఆడిస్తే సరిపోతుందని చెప్పి అర్జునుడు అంత మహావీరుణ్ణి, నీ చేతులు ఆడిస్తే సరిపోతుందని చెప్పాడు. దాన్ని బట్టి అంత ఈశ్వరుడే, అంత కర్మే. అయితే అర్థం చేసుకునే అర్హత మనకు లేదు. ఈశ్వరుడు యొక్క వాక్యాన్ని, గురువు యొక్క వాక్యాన్ని, వేదం చెప్పినటువంటి వాక్యాన్ని, ఉపనిషత్తులు చెప్పినటువంటి వాక్యాన్ని, పరమాత్మ చెప్పినటువంటి వాక్యాన్ని అర్థం చేసుకునే శక్తి మనకు లేదు. ఇంకా మన బ్రెయిన్ కొంత మెచ్యూరిటీ రాలేదు. ఎదుర్కొన్న మనిషిని మనం అర్థం చేసుకోవడం, కనిపించిన బ్రహ్మం ఎలా మనకు అర్థమవుతుంది? కళ్ళకు కనిపిస్తున్న మనిషే మనకు ప్రాపర్ గా మనం అర్థం చేసుకునేటప్పుడు కళ్ళకు కనపడిన వస్తువు ఏదో ఉందంటే ఎలా అర్థమవుతుంది? ఇంకో మంచి ప్రశ్న ఇది అడిగారు. మీ ఉపన్యాసాలు ఇంకో మాట చెబుతున్నారు, అంతఃకరణలోని సంతోషం అంటే ఏమిటి అని. అప్పుడు చెబుతున్నాను, అంతఃకరణలోని సంతోషం, అంతఃకరణలైన ఆనందం పనికిరాదని దానికి నేను చెబుతున్నాను. కొంతమందికి హేక్స్ లుక్స్ ఉంటారు, అసలు ఆ కళ్ళల్లోనే అసలు కనిపిస్తూ ఉంటుంది మనకి. దాని హేక్స్ లుక్స్ హార్స్ వర్డ్స్, కొంతమంది మాటలు కఠినంగా ఉంటాయి, కొంతమంది మాట్లాడుతుంటే చాలా కఠినంగా ఉంటాయి, హితవుగా ఉండదు. ఆ మాటల్లోనే వాళ్ళు మన క్షేమం కోరటం లేదని మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఆ మాటల్లో మెసేజ్ ఉండదు మనకి, కానీ మన మనసు గాయం తగులుతూ ఉంటుంది. తర్వాత కొంతమంది చూపులోనే అసూయ ఉంటుంది, హేట్ల లుక్స్. మీరు కొంతమంది మనుషులను చూస్తుంటే ఆ కళ్ళల్లోనే ప్రేమ కనపడదు, కళ్ళు కనపడదు, అసూయ కనపడుతూ ఉంటుంది. మీరు అందరూ వాచ్ చేస్తే, క్లోజ్గా మీరు యాచ్ చేస్తే మనం హేట్ఫుల్ లుక్స్ అంటారు. అంతఃకరణలోని సంతోషం అంటే ఏమిటని, అంతఃకరణమైన సంతోషం అంటే ఎవరికి మనకు ఇష్టమైన ఒక ఉన్నాడు అనుకోండి, ఉదాహరణ వాడికి ఏ యాక్సిడెంట్ అయినా కాళ్ళు విరిగింది అనుకోండి, వాడి మీద మనకు అసూయం ఉందనుకోండి, మనకు సంతోషం వస్తుంది. అది అంతఃకరణలోని సంతోషం. మరి అర్థమవుతుంది, మీకు ఇష్టం లేదు ఆ లక్ష్యంలో ఓడిపోయాడనుకోండి, మీకేమొస్తుంది? సంతోషం వస్తుంది. లేకపోతే మీ శత్రువు ఎవడైనా చనిపోయాడు అనుకోండి, అప్పుడు మీకేమొస్తుంది? సంతోషం. అది అంతఃకరణలోని సంతోషం అంటే ఏంటి? అప్పుడు మీకు ఇష్టం లేని వాళ్ళకి అపకారం జరిగితే మీకు సంతోషం వస్తుంది, అది మీ అనుభవమైన విషయం. అక్కడ ఇంకా సంతోషం వస్తాను కనుక మీ అంతఃకరణ లేని, అంతఃకరణ లేని సంతోషం వల్ల మనకి చెడు జరుగుతుంది కానీ మంచి జరగదు. భవిష్యత్తులో కూడా మనకి చెడు జన్మలు వస్తాయి కానీ మంచి జన్మలు రావు. తర్వాత చదంపును ఎలా నియమించాలని, మనకు తలంపులు వస్తున్నాయి. తలంపుని ఇనిస్తే ఇంకేం వాడు జ్ఞానం అయిపోతాడు. అంటే తలంపే కదా, కోపం తలంపు, అసూయ తలంపు, పుట్టుక తలంపు, చావు తలంపు, ముసలితనం తలంపు, పునర్జన్మ తలంపు, మంచి తలంపు, చెడు తలంపు, అన్ని తలంపులు. జీవితం అంతా తలంపుడే. మీకు ఎప్పుడైనా దుఃఖం వస్తుందనుకోండి, తలంపే. తలంపు వచ్చాక దుఃఖం వస్తుంది, తలంపు వచ్చాక మీకు అసూయ వస్తుంది, తలంపు వచ్చాక కామం వస్తుంది, తలంపు వచ్చాక కోరిక వస్తుంది, తలంపు వచ్చాక భయం వస్తుంది. ఇవన్నీ తలంపులు రాకుండా ఏమి రాదు. చనిపోయినప్పుడు మనం ఏమనుకుంటాం, నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటాడు, అది తలంపే. చనిపోవడం కూడా నిజం కాదు, చనిపోవడం కూడా నిజం కాదు. కానీ చనిపోయాడు అనుకుంటాడు, నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటాడు, అది తలంపే. పుట్టినవాడు నేను పుట్టాను, నేను పుట్టాను అనుకుంటాడు, అది తలంపే. జీవితం అంటే తలంపులే. పుట్టుక, ఆ చావు, పునర్జన్మ, ముసలితనము, ఇవన్నీ తలంపులే. అంటే శరీరానికి ముసలితనం వచ్చినా నేను ముసలివాణ్ణి అయిపోయాను, నేను ముసలివాణ్ణి అయిపోయాను అంటాడు, అది ఆ తలంపే. అంటే మన గాఢ నిద్రలు ఎలా ఉంటాయంటే బాడీ లెస్ గా, మైండ్ లెస్ గా, వరల్డ్ లెస్ గా, గాడ్ లెస్ గా ఉంటాం. గాఢ నిద్రలో మనకు దేవుడు కూడా ఉండదు, చుట్టాలు కూడా ఉండదు, బిజినెస్ కూడా ఉండదు, శరీరం కూడా ఉండదు, ఏమీ ఉండదు. కానీ మనం ఉంటాం, డీప్ స్లీప్ లో మనం ఉంటాం. అక్కడ నాకు ఈ బాడీ ఉందని తెలియదు, నేను పాలకల్లో ఉన్నానని తెలియదు, నా ప్రొఫెషన్ గురించి నాకు తెలియదు, ఏమీ తెలియదు. గాఢ నిద్రలో ఏమి తెలియదు, కానీ నువ్వు ఉంటావు. గాఢ నిద్రలో నువ్వు ఉంటావు. ఇంకా గాఢ నిద్రలో మనస్సు లేదు కానీ నువ్వు ఉన్నావు, దేహం లేదు కానీ నువ్వు ఉన్నావు, దేవుడు లేదు కానీ నువ్వు ఉన్నావు, లోకం లేదు కానీ నువ్వు ఉన్నావు. భగవంతుడు ఉన్నాడు కానీ ఆయనకు లోకం లేదు, కానీ పేరు లేదు. కానీ ఎంతకాలం అయితే మనకు మనస్సు ఉందో అంతకాలం ఏదో రూపం వెనకాల పడుతుంది, పేరు వెనకాల పడుతుంది. మనకు ఏం చేసి పేరు కావాలి, రూపం కావాలి. దేవుడికి రూపం అక్కర్లేదు, దేవుడికి పేరు అక్కర్లేదు. మరి ఈ బొమ్మ ఉండే ఎందుకంటే నా మనసుకు ఏదో రూపం కావాలి కాబట్టి, రూపం మనస్సును ఆకర్షిస్తుంది కాబట్టి, పేరు మనస్సును ఆకర్షిస్తుంది కాబట్టి ఈ రూపాలు పేర్లు వచ్చినాయి. కానీ అసలు నగ్న సత్యానికి, అల్టిమేట్ ట్రూత్కి, ఆ పైన ట్రూత్కి మటుకి, ఆ మేకప్ ట్రూత్కి మటుకి దానికి పేరు లేదు, దానికి రూపం లేదు. దేవుడు ఉన్నాడా లేదంటే ఉన్నాడు, కానీ ఒక రూపం లేదు. ఏదైనా రూపం ధరించి రావచ్చు, కానీ ఆ రూపంలో ఉన్నప్పుడు కూడా ఆ రూపానికి తనకు సంబంధం లేదని, తాను దేహం దేహమాత్రం కాదని సంగతి దేవుడికి తెలుస్తూ ఉంటుంది. అది మనకి ఏ శరీరం ఉంటుందో ఆ శరీరం ఉంటుంది కూడా అనుకుంటాం. కానీ దేవుడు కూడా ఒక శరీరాన్ని ధరిస్తాడు, ధరించినప్పుడు ఆ దేహంతో తనకు సంబంధం లేదనే సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది. కానీ మనం దేవునితో తాదాత్యం పొందుతాం. దేవునితో తాదాత్యం పొందేవాడు జీవుడు, దేవునితో తాదాత్యం లేనివాడు దేవుడు. ఇప్పుడు దేవునితో మీకు తాదాత్యం పోతే, మీకు శవబుద్ధి పోతే మీరు కూడా దేవుడు అవుతారు. శవబుద్ధి ఉన్నవాడు జీవుడు, శవబుద్ధి ఉన్నవాడు దేవుడు. అంతే తేడా. మనస్సు అన్న, జీవుడు అన్న, అహంకారం అన్న ఒకటే. అది దేహము లేకుండా ఉండలేదు కాబట్టి దానికి దేహం వస్తుంది. దేహం వస్తే లోకం వస్తుంది. ఇంత లోకం కనిపిస్తుంది మనకి. దీన్ని సృష్టించిన వాడు ఎవరొకరు ఉండాలి, ఎవరో కర్త ఉండాలి అని మనకు అప్పుడు ఈశ్వర భావన వస్తుంది. ఇప్పుడు బిల్లు ఉంది, ఈ బిల్లు ఎవరు కట్టించారు అని అంటున్నాం మనం. క్షత్రియ పరిషత్తు వారు కట్టించారు అనుకుంటున్నాం. అసలు ఇక్కడ బిల్లుగా లేదనుకోండి, ఎవరు కట్టించారనే సమస్య లేదు. మన కళ్ళకు లోకం కనిపిస్తాను కాబట్టి దీనికి ఒక కర్త ఉండాలనుకుంటున్నాం. అసలు లోకం లేనప్పుడు కర్త సమస్య లేదు. అదేవిధంగా మీకు అహంభావన ఉన్నప్పుడు దేహం వస్తుంది, దేహం బట్టి లోకం వస్తుంది, లోకాన్ని బట్టి ఇంకా ప్రభు ఉన్నాడు, ఒక యజమాని ఉన్నాడు అనేటువంటి భావన మీకు వస్తుంది. అది అంటే నిజమైన ట్రూత్ ఏంటంటే గాఢ నిద్రలో ఉన్న ట్రూత్. గాఢ నిద్రలో మనం ఉన్నాం. అప్పుడు ఎలా ఉన్నాం మనం? ఉన్నాం మనస్సు లేకుండా ఉన్నాం. అక్కడ మనస్సు లేకుండా ఉన్నాం కాబట్టి అక్కడ రూప దృష్టి లేదు, పేరు దృష్టి లేదు. మనస్సు లేకుండా ఉన్నాం కాబట్టి లోక దృష్టి లేదు, ఏమీ లేదు. అంటే గాఢ నిద్రలో మనం నిద్రపోతున్నప్పటికీ ఒకడు మెరుపుగా ఉండి మన ఇద్దరు చూసేవాడు లోపల అక్కడ ఉన్నాడు. జాగ్రత్త అర్థం చేసుకోండి. గాఢ నిద్రలో మనం నిద్రపోతున్నాం, మనకేమీ తెలియదు. కానీ జాగ్రత్త వ్యవస్థలో వచ్చాడు మనకు రాత్రి చాలా బాగా నిద్ర పెట్టిందని చెబుతున్నాం. నువ్వు పూర్తిగా నిద్రపోతే ఎవరు చెప్పారు నీకు అన్నమాట? బాగా నిద్రపోతుందని ఎవరు చెబుతున్నారు? నువ్వు నిద్రపోతున్నప్పటికీ నిద్ర లేకుండా ఒకడు ఎవరికైనా ఉండి చూసేవాడు అక్కడ ఉన్నాడు. నువ్వు నిద్రను చేస్తున్నాడు అక్కడ. ఆడే నిద్రపోలేదు, నువ్వు నిద్రపోయిన మనకి నిజం. అంటే రాత్రి నాకు గాఢంగా నిద్రపట్టింది అని చెప్పిన వాడు రాత్రి ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, జాగ్రత్త అవస్థలో కూడా ఉన్నాడు. వాడు ఉన్నాడు కాబట్టి వాడు చెప్పగలుగుతున్నాడు రాత్రి నాకు బాగా నిద్రపట్టిందని. ఆ గాఢ నిద్రలో ఉన్నవాడు వేరు కాదు, ఆ జాగ్రత్త అవస్థలో ఉన్నవాడు వేరు కాదు. వాడి వీడు ఒకటే కాబట్టి నాకు రాత్రి బాగా నిద్రపట్టిందని వాడు నీకు చెప్పగలుగుతున్నాడు. వాడు ఇప్పుడు కూడా ఉన్నాడు, వాడు ఇప్పుడు కూడా ఉన్నాడు. మోక్షం అంటే, లిబరేషన్ అంటే, స్వర్గరాజ్యం అంటే, నిర్వాణ స్థితి అంటే ఏంటి? మరి చాలా మంది ఏమనుకుంటారు అంటే శరీరం చనిపోయేకి వస్తుంది అనుకుంటారు. మోక్ష అంటే శరీరం చనిపోతానికి అని రాజము, ఈ లోపల రాజము శరీరం మరణించడము అని ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? స్వర్గలోకంలోకం నరకలోకంలోకం ఇవన్నీ నిజమే, స్వర్గలోకం నిజమే, నరకలోకం నిజం. అక్కడ దేహాన్ని ఇక్కడ ఖాళీ చేస్తారు, దేహాభిమానాన్ని అక్కడ బాధపడతారు. స్వర్గలోకంలో దేహాభిమానాన్ని సంతోషపడతారు, నరకలోకంలో దేహాభిమానాన్ని బాధపడతారు. మన శరీరం చనిపోయినప్పుడు ఏడ్చేది కూడా దేహం ఏడవదు, దేహాభిమానమే ఏడుస్తుంది. ఆ దేహాభిమానమే మనకు ఏడుస్తుంది కానీ దేహం ఏడవదు. ఆ నరకలోకంలో బాధపడేది దేహాభిమానమే, స్వర్గలోకంలో సుఖపడేది దేహాభిమానమే. అది ఇక్కడ కానీ అవన్నీ మనస్సు ఎంత నిజం, మీ దేహం ఎంత నిజము, మీ తలంపులు ఎంత నిజము, మీ ఊహలు ఎంత నిజము, ఆ స్వర్గాలు ఎంత నిజం, ఆ నరకాలు అంతే నిజం. మీ మనస్సు కంటే ఎక్కువ నిజం కాదు, మీ మనస్సు ఎంత నిజము అది కూడా అంతే నిజం. కానీ మోక్షం అంటే ఏంటంటే వాడి నిద్రలో నువ్వు ఉన్నావు, కానీ ఉన్నావనే సంగతి నీకు తెలియటం లేదు. బట్ సింపుల్ విషయం, మనం చాలా సింపుల్ విషయాన్ని కాంప్లికేట్ చేసుకోకూడదు. కాంప్లికేటెడ్ అయిన విషయాన్ని సింపుల్ గా మనం మార్చుకోవాలి, కానీ సింపుల్ గా ఉన్న విషయాన్ని కాంప్లికేట్ చేసుకోకూడదు. ఏమి లేదు, మోక్షం అంటే సింప్లిసిటీ ఉంటే సిన్సియారిటీ ఉంటే మోక్షం వచ్చేస్తుంది. సింప్లిసిటీ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, మోక్షం వచ్చేస్తుంది. మీరు అనుకున్నంత కష్టమేం కాదు. మనస్సు, మాట, చేత మూడు ఒంటిగా ఉండేలా ప్రాక్టీస్ చేస్తే మోక్షం వచ్చేస్తుంది. అదే తపస్సు. మూడు ఒంటిగా ఉండాలి, మూడు మూడుగా ఉండకూడదు, మూడు ఒంటిగా ఉండాలి, అదే తపస్సు. వాడికి లిబరేషన్ వస్తుంది. ఈ లిబరేషన్ అంటే ఏంటంటే మీ శరీరం శవం అయ్యే వరకు మీరు ఆగక్కర్లేదు మీకు మోక్షం కావాలంటే. ఇక్కడ ఏమిటంటే గాఢ ముద్దలో నువ్వున్నావు, గాఢ ముద్దలో నువ్వున్నావు, కానీ నువ్వు ఉన్నావన్న సంగతి నీకు తెలియటం లేదు. జాగ్రత్త అవసరం ఉన్నాం, ఉన్నావన్న సంగతి తెలుస్తాను, కానీ సుఖంగా లేము, శాంతిగా లేము, ఆనందంగా లేము. ఈ డిఫరెన్స్ చూడండి మీరు, మీకు అర్థమవుతుందో? అంటే ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నావన్న సంగతి తెలుస్తుంది, కానీ సుఖంగా లేము. అన్లిమిటెడ్ హ్యాపీనెస్ మనకు లేదు, సుఖంగా లేము, శాంతిగా లేని, ఆనందంగా లేని, సంతోషంగా లేని, ప్రతి జాగ్రత్త అవసరం. కానీ ఉన్నామన్న సంగతి తెలుస్తాను. ప్రారంభంలో మనకి ఏదో సుఖంగా ఉన్నాం, కానీ సుఖంగా ఉన్నామన్న సంగతి తెలియటం లేదు. గాఢ నిద్రలో సుఖంగానే ఉన్నాం, గాఢ నిద్రలో అందరూ నిద్ర కోరుకుంటున్నాం. ఎందుకంటే అన్నం లేకుండా 30 రోజులు 40 రోజులు ఉండగలం, నిద్ర లేకుండా 50 రోజులు చచ్చిపోతాం. మీరు నిద్ర లేకుండా 10 రోజులు చనిపోతారు అందరూ. అన్నం లేకుండా 40 రోజులు ఉండగలం, కానీ నిద్ర లేకుండా 50 రోజులు వర్షాలు రాత్రి పక్కన నిద్ర లేకుండా చచ్చిపోతాం. అంటే నిద్రలో మనం ఇంత రెస్ట్ కలుగుతుంది మనకి, నిద్రకు అంత ముఖ్యం జీవుడికి. అంటే మనం రెస్ట్ తీసుకుని చెప్తే నిద్రలోనే ఉదయం మరియు సాయంత్రం మీద తలంపులు బాధపడతాయి. నేను గాఢ నిద్రలో నేను తలంపులు విడిచిపెడతాయి. అంటే గాఢ నిద్రలో ఉన్న సుఖం, జాగ్రత్త వస్తున్నటువంటి ఎరుక, రెండు సైమల్టేనియస్గా ఒకేసారి ఎవరైతే అనుభవిస్తున్నాడో అది మోక్షం. ఇది బుద్ధుడు చెప్పినటువంటి నిర్వాణ స్థితి. నిర్వాణ స్థితి అని బుద్ధుడు చెప్తారు చూడండి, ఇదే నిర్వాణ స్థితి. అంటే జాగ్రత్త అవస్థలో ఎరుకుండే సుఖం లేదు, గాఢ నిద్రలో సుఖం ఉంది ఎరుక లేదు. అక్కడ ఉన్న సుఖం, ఇక్కడ ఉన్న ఎరుక సైమల్టేనియస్గా ఎవరికైతే అనుభవం, ఒకేసారి ఎవరికైతే అనుభవంలోకి వచ్చిందో అదే సమాధి స్థితి, అదే నిర్వాణ స్థితి. ఆ స్థితిని తను ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో, ఆ సమాధి స్థితిని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో అది వాడికి సహజమవుతుంది, స్థిరమవుతుంది. శరీరం మరణించే లోపల అది ఈ స్థితిని ఎక్కువ చేస్తే, ఆ బ్రాహ్మ స్థితిని కనుక పొందగలిగితే అది బ్రహ్మంగా ఉండిపోతాడు. ఎవరైతే బ్రహ్మముగా ఉండిపోయాడో, బ్రహ్మముగా ఎవరైతే నిద్రపోయాడో వాడికి గోయింగ్ లేదు, కన్నింగ్ లేదు. శరీరంలో బ్రహ్మ వస్తున్నట్టే ఈ ప్యూర్ కాన్షియస్నెస్ మీదే మనుషులు వస్తున్నారు, తలంపులు వస్తున్నాయి, సంఘటనలు జరుగుతున్నాయి, ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి. కాన్షియస్నెస్ ఈవెంట్స్ ఉంటాయి, ఇవన్నీ జరుగుతున్నాయి, వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. అయితే అసలు తలంపు ఎందుకు రావాలి? ఇది మోస్ట్ సైంటిఫిక్ టాప్, నమ్మకాల మీద, విశ్వాసాల మీద మీరు ఆధారపడి నేను ఏదో చెబుతున్నారు, నేను నమ్మని అవసరమైన పని నాకేమీ లేదు. అసలు మనిషికి తలంపు ఎందుకు వస్తుంది? అది మంచి తలంపు రానివ్వండి, చెడు తలంపు రానివ్వండి, అసలు తలంపు నాకు ఎందుకు వస్తుంది? అంటే నాకు వంకాయ కూర తిన్నాను అనుకోండి, వంకాయ కూర సంబంధించిన తేలిపి వస్తుంది, కానీ బీరకాయ కూర తేలిపి రాదు. ఏది తింటే దానికి సంబంధించిన తేలిపి వస్తుంది మనకి. మనకు తలంపు ఎందుకు వస్తుందంటే మనం ఏదో పని చేస్తాం, మామూలుగా ఏదో పని చేస్తాం, పని చేస్తే ఫలితం వస్తుంది. ఫలితాన్ని మనం ఎంజాయ్ చేస్తాం, అంటే అనుభవిస్తాం. ఆ ఫలితాన్ని మనం ఏం చేస్తాం? అనుభవిస్తాం. భగవంతుని అనుభవించడం, సమాజాన్ని అనుభవించడం మనమే అనుభవించేయాలి. ఏదైనా పని చేసినందుకు 100 రూపాయలు దేవుణ్ణి అనుభవించినవో, సమాజాన్ని అనుభవించినవో ఆ ఫలితం, అదంతా నేనే అనుభవించాను, అహంకారం అనుభవించాను. కొంతమంది కష్టపడి పని చేస్తారు, ఆ పనికి ఈశ్వరుడికి కానీ సమాజానికి కానీ 100% కూడా ఇవ్వరాడు. ఎలా మొత్తం అంటే ఎంజాయ్ చేసేవాళ్ళని కాదు, ఆ కర్మ చేసినప్పుడు ఫలితం తప్పనిసరిగా వస్తుంది. కర్మ చేసినప్పుడు ఫలితం తప్పనిసరిగా వస్తుంది. అంటే ఇంకో విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఇది ఎలా ఊరిస్తాం చేయను, 6 మాసాల్లో కోతకు వచ్చేస్తుంది. కానీ మానవ స్వభావం తేలిగ్గా మారదు. అంటే ప్రపంచంలో మనం చేయడం పని చేశాం, ఇది ఫిబ్రవరిలో మొదలుపెట్టి అప్పుడు బిల్డింగ్ అయిపోయింది. ఇంకేదంటే ఇటుకు సిమెంట్ కట్టేశారు. మానవ స్వభావం తేలిగ్గా మారదు. మానవ స్వభావం తేలిగ్గా మారుతుంది మనం గొప్పని ఊహించకూడదు, చాలా టైం పడుతుంది. అంటే ఈ విషయంలో కృష్ణుడు చాలా జాగ్రత్త పడ్డాడు. బహుజన్మల కృషి వల్ల కానీ మానవ స్వభావంలో మార్పు రాదా? మానవుడి స్వభావం మారాలంటే, మానవుడికి మాధుర్యం కలగాలంటే బహుజన్మలు వాడు సత్కర్మ చేస్తేనే కానీ నిష్కామకర్మ చేస్తేనే కానీ వాడు దాని మాధుర్యం రాదని చెప్పాడు. అంటే లోకానికి సంబంధించిన ఫలితం వచ్చినంత వేగంగా మానవుల్లో మార్పు రాదు. మార్పు వస్తుంది, దాని టైం తీసుకుంటుంది, చాలా టైం తీసుకుంటుంది. అంటే కర్మ చేస్తాం, కర్మ చేస్తే ఫలితం వస్తుంది. ఆ ఫలితం ఈశ్వరుని ఎంజాయ్ చేయను, సొసైటీని ఎంజాయ్ చేయను, మనం ఎంజాయ్ చేయాలనుకుంటాం. మీకు అర్థమవుతుంది? అప్పుడు ఏమవుతుంది? మనకు ఒక వాసన పడుతుంది. మీరు ఏదైనా బాగా ఇష్టమని కోరుతున్నారనుకోండి, దాని అష్టమా రిపీట్ చేయాలనిపిస్తాం. ఇక మా అల్లు సత్యండి గారు చెప్తా ఉండారు, ఆయన ఒకసారి నెహ్రూ గారికి మామిడిపండు ఇచ్చారట. జవహర్లాల్ నెహ్రూ గారికి మామిడిపండు ఇచ్చారట. మామిడిపండు ఇస్తే ఆయన అన్నారు, ఆయన సత్యండి గారు, మామిడిపండు ఎలా ఉందంటే నీకు మామిడిపండు అంటున్నానంటే నిమ్మకాయ ఎలా ఉందన్నారట. అంటే ఇది నిమ్మకాయలా కనిపిస్తుంది, ఇది మామిడిపండు ఏంటన్నారట. అంటే చూడటానికి నిమ్మకాయలా కనిపిస్తుంది, అంటే నోట్లో పెట్టుకుంటే చాలా తీగా ఉంటుంది, మామిడిపండు చాలా బాగుంటుంది అన్నారట. ఆ మామిడిపండు 1, 2, 3, 4 మామిడిపండు ఉన్నారట. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు. తినేసారి అయిపోయింది. తర్వాత సత్యనారాయణ గారు 5వ రోజులో కనపడినా, మెద్రాసులో కనపడినా, ఢిల్లీలో కనపడినా, లెవన్ మినిస్టర్ అల్లూరు వాటర్ బోర్డు పెట్టి ల్యాండ్ ఓనర్ వరకు ఈ రోజు నాకు మామిడిపండు చేసి ఇచ్చావు, ఆ ల్యాండ్ ఓనర్ మాట ఏమిటని అంటే రుచి ఉండిపోయింది. మామిడిపండు ఎప్పుడో తినటం అయిపోయింది, అరగటం అయిపోయింది, కానీ రుచి మామిడిపండు చాలా బాగుంది, ఆ రుచి ఉంచేశారు. ఆ రుచి అయిపోయి ఆ రుచి ఏం చేస్తుంది? మళ్ళీ మామిడిపండు అని కోరుతాను. మీకు అర్థమవుతుంది? మాకు రుచి ఏం చేస్తుంది? మామిడిపండు అని కోరుతుంది. అది అంటే మనం పని చేస్తానికి మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి? 3 తలకాయలు ఉన్నాయి. 3 తలకాయలకి ఒక తలకాయకి ఇంకో తలకాయకి సంబంధం లేదు. ఎవరికి వచ్చిన ఆలోచన వాడివే, ఎవరి తలంపులు వాడివే, ఎవరి సంస్కారాలు వాడివే. అందరూ కూడా తలం చేస్తామని చూడండి. ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి సమానమైన తలంపులు రావు. ఎక్కడో గ్రామం మాట, దేశం మాట, సమాజం మాట వదిలేండి. ఒక కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురికి సమానమైన తలంపులు రావు. ఎవరు వాసన వారిదే, ఎవరు టెండెన్సీ వారిదే, ఎవరు ఇంగ్రెషన్స్ వారిదే, ఎవరు బేర్షిప్ వారిదే. కానీ నలుగురు సమానంగా అక్కడ ఒక ఇంట్లోనే ఉండదు. ఇంకా వాళ్ళ పూర్వజనం లేదు. వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు. ఈ జనంలో ఒక ఇంట్లో ఉండొచ్చు. అంటే వాళ్ళ సంస్కారాలు డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, మన ఏదో పని చేస్తాం, పని చేసినప్పుడు ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మనమే ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేసినప్పుడు మనకి ఏంటంటే వాసన పడుతుంది. ఆ వాసన బట్టి తలంపు వస్తుంది, తలంపును బట్టి మాట వస్తుంది, ఆ తలంపును బట్టి కర్మ చేస్తాం, కర్మ చేస్తే ఫలితం వస్తుంది, ఫలితం వస్తే అనుభవిస్తాం, అనుభవించినప్పుడు మళ్ళీ వాసన ఏర్పడుతుంది, వాసన నుంచి మళ్ళీ వస్తుంది మనకి తలంపు వస్తుంది. నా తలంపును బట్టి నేను మాట్లాడతాను, నా తలంపును బట్టి నేను పని చేస్తాను. అది ప్రతి మానవుడికి తలంపు వచ్చాక మాట వస్తుంది, తలంపు వచ్చాక కర్మ చేస్తాడు. అంటే తలంపు లేకుండా పని చేయడు, తలంపు లేకుండా కర్మ చేయడు. అంటే తలంపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాడికి ఆ ప్రీవియస్ బస్సు నుంచి వచ్చినటువంటి టెండెన్సీస్ గురించి వస్తున్నాయి. మరి మనుషులందరూ సమానమే అంటారు. మనుషులందరూ సమానమైనప్పుడు అందరికీ ఒకే తలంపు ఎందుకు రావటం లేదు? అందరికీ సమానమైన తలంపు ఎందుకు రావటం లేదు? వాళ్ళ బ్రాకప్ వేరు, వాళ్ళ పూర్వజన్మలు వేరు, మీకు అనేక కారణాలు ఉన్నాయి. అంటే తలంపు మీకు వస్తుందంటే ఆ తలంపు తాలూకు వాసన టెండెన్సీ మీకు ఉండాలి. మీకు ఎప్పుడు ఏ తలంపు అయితే వస్తుందో ఆ తలంపు తాలూకు పని పూర్వజన్మలో ఎక్కువ చేసి ఉండాలి. అది అంటే వాసన నాకు తలంపు ఎందుకు వస్తుందంటే వాసన బట్టి వస్తుంది. ఆ వాసన కనుక మనం క్షీణింప చేసుకుంటే తలంపు కూడా క్షీణింపబడుతుంది. క్షీణింపుతూ వాసన అడిగినప్పుడు వాసనతో పాటు తలంపు కూడా అణిగిపోతుంది. భగవాన్ చూస్తున్నారు, మీరు భక్తిని మనం నిగ్రహం అనేటువంటి ఉంచే ప్రాథమిక అభ్యాసాలను అలవరుచుకోండి. ముందు భక్తిని అలవరుచుకోండి. భక్తి ఎందుకు పనికిరానిది అనుకోకండి. భగవంతుడికి మనకు అనుబంధమైన భక్తి. భగవంతుడు కూడా మనకు పెద్ద చుట్టం. బుద్ధిస్ట్ ఏంటి ఎవరంటే మనకు దేవుడే, ఈశ్వరుడే మనకి. ఇంకా ఈ చుట్టాలతో సంబంధం, మన శరీరం మరణించినప్పుడు ఈ చుట్టాలతో సంబంధాలు తెలిపోతాయి. కానీ ఆ పెద్ద చుట్టం నాడు చూశారు, ఆ పెద్ద చుట్టం నాడు చూశారు. ఆ పెద్ద చుట్టంతో ఐక్యం అయ్యే వరకు ఆ పెద్ద చుట్టంతో సంబంధం మనకి కంటిన్యూ అవుతాను ఉంటుంది. అది పెద్ద చుట్టం మనకి, మన అందరికీ పెద్ద చుట్టం ఎవరు? ఆ ఈశ్వరుడే. వాళ్ళు ఐక్యం అయ్యే వరకు వాడు మనం విడిచిపెట్టడం తప్పరకం. ఈ చుట్టాలు మామూలుగా ఏ జన్మకు ఆ జన్మ చుట్టాలు మారిపోతూ ఉంటారు, పరిసరాలు మారిపోతూ ఉంటారు. కానీ పెద్ద చుట్టం బిగ్గెస్ట్ రేటు ఆ ఈశ్వరుడు మనకు చూశారు. వాడే వాళ్ళు మీరు ఐక్యం అయ్యే వరకు మీరు ఆయన మీద ప్రేమను విడిచిపెట్టండి, ఆయన మీద మీరు భక్తిని విడిచిపెట్టద్దు, ఆయన మీద గౌరవాన్ని విడిచిపెట్టద్దు. ఇంకొక చిన్న విషయం, ఆయనకి ఏ పనికే ఇష్టం? ఎవరికి? మీ పెద్ద చుట్టానికి ఏ పనికి ఇష్టం? ఆ ఇష్టమైన పని చేయటం మీరు నేర్చుకోండి. అదే కర్మ. పని అంటే అదే ఉన్నారు ఆచార్యులు వారు. పని అంటే నువ్వు చేసేది ప్రతిదీ పని కాదు, నీ అహంకారం వల్ల నీ అజ్ఞానం యొక్క ప్రేరణ వల్ల నువ్వు చేసేది పని కాదు. ఈశ్వరుడికి ఏ పని చేస్తే, ఏ కర్మ చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడు, ఈశ్వరుడు పొంగిపోతాడు? ఏ కర్మ చేస్తే ఈశ్వరుడు పొంగిపోతాడు? అటువంటి కర్మ నువ్వు చెయ్యాలి, అటువంటి పని నువ్వు చెయ్యాలి. ఇంకా మోక్షాన్ని పెట్టి నీ హృదయంలో ఉన్న తాళంచే ఈశ్వరుడి దగ్గర ఉంది. తాళంచే లేకుండా నువ్వు పెట్టి తీసుకోదో పెట్టి ఏదైనా ఎప్పుడైతే ఈశ్వరుడు తీర్చేద్దాం, ఈశ్వరుడు సంతోషించే పనులు, ఈశ్వరుడు మెచ్చుకునే పనులు, ఈశ్వరు యొక్క అనుగ్రహానికి పాత్రమయ్యే పనులు కనుక నువ్వు చేస్తూ ఉంటే ఆ ఈశ్వరుడు ఏంటో తన తాళంచే నీకు ఇస్తాడు. అంటే అప్పుడు నీకు లిబరేషన్. అట్లాగే వాడు అన్నారు, బాల్చిలో ఉన్న వాడికి ఈ దేహం ఇంకా ఉండాలి, ఇంకా ఉండాలి, ఇంకా ఈ శవాన్ని ఇంకా మొయ్యాలి, ఇంకా మొయ్యాలి అనుకుంటాడు. అసలు వాంఛలేని వాడికి దేహం చూడ పని ఉందన్నారు స్వామివారు. మీకు వాంఛలంటే ఈ దేహాన్ని ఇంకా మొయ్యాలి, ఇంకా మొయ్యాలి, ఇంకా మొయ్యాలి, ఇంకా చాలా సంవత్సరాలు జీవించాలి మీకు అనిపిస్తూ ఉంటుంది. అసలు మీకు వాంఛలేనప్పుడు దేహం చూడ పనే ఉంది. దేహం ఉన్నవితే రాలిపోయిన అవుతాయి వాంఛలేని వాడికి. అంటే దాని అర్థం ఏంటంటే నీ దేహం ఉన్నా నీ దేహం లేకపోయినా వాంఛలేని వాడికి సమానం. అని చేత నువ్వేం చేయాలంటే, నీకు భక్తి పెరగాలంటే ఏదో ఈశ్వరుడు దగ్గర కూర్చుని ఆ సాంబ్రాణ పొగటి వేసి అక్కడ పువ్వులు పెట్టి అష్టోత్తరాలు చదవటమే కాదు, ఆ ఈశ్వరుడికి ఇష్టమైన పని నువ్వు చేస్తూ ఉండవు. అంటే నోటితో ఆరాధించడమే కాకుండా, అంటే నోటితో స్తోత్రాలకి అయితేనే కాకుండా భగవంతుడికి ఇష్టమైన పని నువ్వు చేతులతో చేస్తూ ఉండవు. నోటితో చేసే పని కంటే చేతులతో చేసే పని వల్ల నువ్వు భగవద్ అనుగ్రహానికి సొందరగలం కాకపోతావు. మనోగ్రహాన్ని పెంపొందించే పనులు చేయాలి. నీ మనస్సుని విస్తరుడికి విడిచిపెట్టుకుని మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. నా మనస్సు కనుక నాకు నిగ్రహంగా ఉంటే, నా మనస్సు నా స్వాధీనంలో ఉంటే నేను ఎక్కువ సుఖపడతాను. నా మనస్సు నాకు స్వాధీనంలో లేనప్పుడు, నా మనస్సు నాకు నిగ్రహంలో లేనప్పుడు ఇతరులు నన్ను సుఖపెట్టాలనుకున్నా సుఖపెట్టలేరు. అంటే నీకు మనస్సు ప్రధానం. నువ్వు అభివృద్ధిలోకి వచ్చినా నీ మనస్సే ప్రధానం, నువ్వు పాడైపోయా నీ మనస్సు ప్రధానం. అంటే మనస్సు నిగ్రహం అవసరం, మానసిక ఆరోగ్యం అవసరం. శరీరం ఆత్మ కాకపోయినా, శరీరం ఆత్మ కాకపోయినా, మనస్సు ఆత్మ కాకపోయినా, నీ అహంకారం ఆత్మ కాకపోయినా, నీకు వచ్చే తలంపులు ఆత్మ కాకపోయినా, మంచి తలంపులు వచ్చేలా చూసుకోవాలి, మంచి మనస్సు ఉండేలా చూసుకోవాలి, నీ శరీరం ఆరోగ్యం ఉండేలా చూసుకోవాలి. అంటే ఫిజికల్ కంఫర్ట్ ఎంత ముఖ్యం, మైండ్ కంట్రోల్ కూడా అంతే ముఖ్యం. నీ బాడీకి కంఫర్ట్ అవసరం, నీ బాడీకి కంఫర్ట్ ఎంత ముఖ్యమో నీ మైండ్ కంట్రోల్ కూడా అంత అవసరం. ఇంకేంటి, మైండ్ కంట్రోల్, బాడీ కంఫర్ట్ నీ హృదయంలోని ఈశ్వరుని తెలుసుకోవడానికి సహకరిస్తాయి. మైండ్ కంట్రోల్ చేసుకో జాగ్రత్తగా. మైండ్ కంట్రోల్ చేసుకోవాలంటే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహార శుద్ధి వల్ల చిత్తశుద్ధి వస్తుంది, ఆహార శుద్ధి లేకుండా చిత్తశుద్ధి కలగదు. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహార విషయంలో అతి పనికిరాదు, నిద్ర విషయంలో అతి పనికిరాదు, మాటలు మాట్లాడటంలో అతి పనికిరాదు, తగు మాత్రంగా ఉండాలి. మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు, ఈ చెయ్యి చూడండి, నా వంక నా చెయ్యి చూడండి, ఈ చెయ్యి చూడండి, చెయ్యి కదులుతుందా? చెయ్యి కదులుతుందా? ఈ చెయ్యి చూడండి, ఎక్కడ కదులుతుందో చెయ్యి కదలతుందా? ఈ చెయ్యి కదలకుండా ఉండమంటే కదలకుండా ఉంది. అలాగే నీ మనస్సును కూడా నువ్వు కదలకుండా ఉందని నువ్వు చెబితే నీ మనసు కదలకుండా ఉండాలి. అంత పర్ఫెక్ట్ కంట్రోల్ మనసు మీద నువ్వు సాధించాలి. డూ ఆర్ డై, చేస్తే చెయ్యి చస్తే చావు అన్నాడు ఆయన. డూ ఆర్ డై, ఇంకెప్పుడు భయం లేదు. ఏదైనా ఒక పని మొదలుపెట్టాడు అనుకోండి, దానికి చేస్తే చెయ్యి చస్తే చావు. డూ ఆర్ డై అంటే ఆయన మనస్సు నిగ్రహం కూడా, ఆ మైండ్ కంట్రోల్ కూడా అంత పర్ఫెక్ట్ గా ఉండదు. డూ ఆర్ డై అనే శేషుడి మాటల్లో చెప్పారంటే, టు డూ ఆర్ నాట్ టు బి, ఉండకుండా ఉండిపోవటం. అంటే నువ్వు చేసే సాధన సక్రమం వచ్చింది, ఒకసారి నువ్వు సక్సెస్ అయితే అవుతావు, లేదా ప్రయత్నంలో చచ్చిపోవు. ఆ ప్రయత్నంలో చచ్చిపోవు. నువ్వు చేసిన సాధన ఊరికే పోదు, దాతలో వచ్చి దానిలో నీ సాధన అంతా నీకు వచ్చేస్తుంది. గాంధీ గారి స్లోగన్ అయితే డూ ఆర్ డై. శేషుడు డ్రామాలో ఒక క్యారెక్టర్ చేత ఏమని చెప్పిస్తా అంటే, టు బి ఆర్ నాట్ టు బి, ఉండటమా ఊడిపోతుంది. అది సాధన చెయ్యి. ఒక సాధనలో సక్సెస్ అవ్వడానికి ఈ శరీరం చచ్చిపోతానికి మధ్యలో చచ్చిపోతే చచ్చిపోలేదు, మీదేం నష్టం లేదు, మీదేం నష్టం లేదు. ఆ సాధన మనుషుడి జన్మలో కంటిన్యూ అవుతుంది, మనుషుడి జన్మలో అంత కలిసి వచ్చేస్తుంది. నువ్వు చేసిన విజయం కానీ, నువ్వు చేసిన యోగం కానీ, నువ్వు చేసిన మంచి కానీ నాకేం అక్కర్లేదు. మరి నీకు నీకే ఇచ్చేస్తాను, నీ మంచి నీకే ఇచ్చేస్తాను, నీ యోగం నీకే ఇచ్చేస్తాను, నీ చేసిన యజ్ఞం నీకే ఇచ్చేస్తాను. నీ మనసులో వచ్చే మంచి తలంపులు కానీ, నువ్వు చేతులతో చేసిన మంచి పనులు కానీ, ఆ ఫలితం నాకు అక్కర్లేదు, ఆ ఫలితం నీకే ఇచ్చేస్తాను. భగవంతుడికి ఒక పేరుంది, కర్మ ఫల దాత. అంటే నీ పని చేస్తే దాని వచ్చిన ఫలాన్ని నేను దాచుకోడు, నీకే ఇచ్చేస్తాడు. అందుకని ఏం పెరిపించారు, కర్మ ఫల దాత. అసలు బహుజన్మలు నిష్కామ కర్మ చేస్తేనే కానీ, బహుజన్మలు చిత్తశుద్ధికరమైన పనులు చేస్తేనే కానీ, బహుజన్మలు మంచిని ఆచరిస్తేనే కానీ జ్ఞానం సంపాదించాలి, భగవద్భూమి పొందాలని మన ముఖం అసలు అది తిరగనే తిరగదు. బహుజన్మలు మనం కృషి చేస్తే మన ముఖం అది తిరుగుతుంది. ఏదో భగవద్భూమి పొందాలి, జ్ఞానాన్ని సముపార్జించాలని, ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి. ఆత్మవిద్యను సంపాదించాలంటే తర్వాత సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు, అది వేరే విషయం. అసలు ముందు బహుజన్మల పుణ్యం చేసి బహుజన్మలో మనం మంచి కర్మలు చేసి ఉంటేనే కానీ, నిష్కామకరణ చేసి ఉంటేనే కానీ అయ్యి ఆ చిత్తశుద్ధి కలగదు. చిత్తశుద్ధి కలిగితేనే కానీ ఆ చిత్తశుద్ధి అనే గేటు ద్వారా మేము మోక్షంలో ప్రవేశించాలి. కానీ ఇప్పుడు మనం హాల్లోకి వచ్చాం, ఏదో గేట్ నుంచి లోపలికి రావాల్సిందే, అంటే గేట్ లేకపోతే లోపలికి రాలేము. అలాగే నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా చిత్తశుద్ధి సంపాదించాలి. చిత్తశుద్ధి అనే గేటు ద్వారా నువ్వు లోపలికి వెళ్ళాలి, కానీ చిత్తశుద్ధి లేకపోతే నీకు మోక్షం కలగదు. అది ముఖ్యం. ఆ ప్యూరిఫికేషన్ చాలా ముఖ్యం. ఇంకేంటంటే మునుసరికి కొంటని చేరుకు మైండ్ ని ప్యూరిఫై చేయడం కష్టం. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఓ 5 వస్తాలు సిమ్మించి కొనగలం, కానీ ఒక మనిషిని పవిత్రం చేయలేమంటే తొందరగా మనం ఎంచడం. మనిషి మునుసరికి కాదు, మానవుల్లో ఆ మెంటాలిటీ మారటం చాలా మారుతుంది, కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది. మీకు ఎవరు ఇష్టమైన అయితే వారు, ఒక దేవుడు ఎక్కువ ఒక దేవుడు తక్కువ ఏమి కాదు. ఒకడు ఎక్కువ ఒకరు తక్కువ ఉంటే వాళ్ళకి జ్ఞానం లేదని అర్థం. ఉన్నది ఒకటే, ఒకటి ఎక్కువ తక్కువ ఏంటి, రెండు ఉంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనుకోవచ్చు. ఉన్నది ఒకటే, ఒకటేనప్పుడు ఎక్కువ తక్కువ ఏంటి, అంతా ఒకటే. అయితే మీకు ఏ రూపం, రాముడు రూపం, లేదా కృష్ణుడు రూపం, లేదా శివుడు రూపం, లేదా గురువు రూపం, ఏ రూపం ఇష్టమైతే ఆ రూపాన్ని నిరంతరం ధ్యానం చేసుకో, ఆ నామాన్ని నెమ్మదిగా స్మరించుకో. మనం ధ్యానం చేసేటప్పుడు మనకు ఇష్టం ఉండాలి, ప్రేమ ఉండాలి. మనం చేసే పని ఇష్టంగా చేస్తే, మనం చేసే పని ప్రేమగా చేస్తే మనకు కొత్త వాసన రావు, పాత వాసన నశిస్తాయి. మన చేసే పని చేసిన చిన్నపనైనా పర్వాలేదు, మీ పాత్ర చిన్నదైనా పర్వాలేదు, అది ప్రేమగా చేయాలి, ఇష్టంగా చేయాలి, జపముగా చేయాలి. ఇతరులు చేస్తే దేవుని అనుగ్రహం మనం పాల్పడి అవుతాం. రాముడు అయితే రాముడు, కృష్ణుడు అయితే కృష్ణుడు, లేదా శివుడు అయితే శివుడు. ఏ రూపాయినా సరే, ఏదో రూపం మీకు నచ్చిన రూపం తీసుకో. అంటే ఎక్కడైతే మనకు ప్రేమ ఉందో, ఎక్కడైతే మనకు నమ్మకం ఉందో, అది తొందరగా మనసు సెటిల్ అవుతుంది. అది ముఖ్యంగా చూసుకోవాలి. మీరు మీకు విశ్వాసం ఉన్న చోట మీరు నేను ప్రార్థించండి. అంటే ఆ మతం ఎక్కువ, ఈ మతం తక్కువ, ఆ దేవుడు ఎక్కువ, ఈ దేవుడు తక్కువ అని భేదబుద్ధి మట్టుకు మీరు పెట్టుకోద్దు. భేదబుద్ధి పెట్టుకుంటే మనం ఊళ్ళో మర్చిపడుతుంది. భగవంతు యొక్క పేరుని ఏ ఒక పేరు తీసుకుని నిరంతరం జపించడం వల్ల కూడా నీ మనసుకు పవిత్రత వస్తుంది, ఏకాగ్రత వస్తుంది. ఈ లోకంలో మనం ఏదైనా మంచి పని సాధించాలంటే రెండు గుణాలు ఉండాలి. ఆ రెండు గుణాలంటే మనం సాధించవచ్చు. డబ్బు కంటే ముఖ్యం. లోక వ్యవహారాల్లో మనకు డబ్బు లేకపోతే రోజు అడగదు, కానీ డబ్బు కంటే ఈ రెండు ముఖ్యం. ఏది ముఖ్యం? ఒకటి చిత్తశుద్ధి, రెండు ఏకాగ్రత. చిత్తశుద్ధి ఉంది, ఏకాగ్రత కంటే ఈ రెండుతో మనం ఏ పని చేసినా, భౌతిక వ్యవహారాల్లో కానీ ఆధ్యాత్మిక విషయాల్లో కానీ ఏ పని చేసిన రెండు కలిపి రెండు చిత్తశుద్ధి, రెండు ఏకాగ్రత కనుక ఉంటే ఆ రెండాటితో మనం పని చేస్తే అసాధ్యాన్ని కూడా మనం సాధించవచ్చు. మీరు ఈశ్వరుని ధ్యానించగా 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 ఈ ధ్యానం చేసే మనస్సు కలిగిపోయి రాలిపోతే ఎవరు చేస్తారు ధ్యానం? మనస్సే చేస్తుంది. ఎవరు ప్రార్థిస్తారు? మనస్సే ప్రార్థిస్తారు. మనస్సుతో ఈశ్వరుని ప్రార్థించగా 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 ఈ మనస్సే లేపినట్టు రాలిపోతుంది. ఎప్పుడైతే ఈ మనసు రాలిపోయిందో ఈశ్వరుని స్థానిగా వ్యక్తమవుతాడు. అప్పుడు ఒక పాలకులనే కాదు, నువ్వు అంతటా ఉండొచ్చు. దేవుడు అని వాడు ఒక చోట ఉండి మరొక చోట లేకపోతే వాడు దేవుడు కాదు. ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేకపోతే వాడు దేవుడు కాదు. దేవుడు అని వాడు అన్ని కాలాల్లో ఉంటాడు, అన్ని అంతటా ఉంటాడు, అందరూ ఉంటాడు, అంతటా ఉంటాడు, ముందు ఉంటాడు, వెనక ఉంటాడు, పైన ఉంటాడు, కింద ఉంటాడు. ఆయన లేని కాలం లేదు, ఆయన లేని ప్రాంతం లేదు, ఆయన లేని దేశం లేదు, అంతటా ఉన్నాడు. అయితే అంతటా ఉన్న వస్తూనే మన మనసు ఫోల్డ్ అయిపోతుంది. అయితే భగవంతుడికి ఒక రోడ్లు ఇచ్చి గుడి కట్టి అక్కడ మన పెట్టి మనం ధ్యానం చేయమంటున్నారు. ఎందుకంటే విగ్రహం వల్ల విగ్రహం వస్తుంది. రోజు గుండెలో కూడా విగ్రహాన్ని మీరు మనసులో పెట్టుకుని ధ్యానం చేస్తే మీకు అక్కడ తలంపులు మీకు రావు, మీ ఆరోగ్యం బాగుపడుతుంది, ఇన్సులర్ స్టార్స్ రావు. విగ్రహాన్ని ఎప్పుడైతే ఆరాధిస్తున్నారో దానివల్ల మీ మనస్సుకు నిగ్రహం వస్తుంది. ఎప్పుడైతే మనస్సుకు నిగ్రహం వచ్చిందో ఆ మనస్సు దిగ్గరించదు, ఆ మనస్సు దిగ్గిద్దరం అవుతుంది, ఉపసంహరించబడుతుంది, ఉపసంహరించబడుతుంది, ఉపసంహరించబడుతుంది. ఆ నిలైన తలంపు మనకు బయట నుంచి రావటం లేదు, లోపల నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. ఆ నిలైన తలంపులు మన ఫిజికల్ హార్ట్ నుంచి రావటం లేదు, ఆ స్పిరిచువల్ హార్ట్ నుంచి వస్తుంది. ఆ నిలైన తలంపులు లోపల నుంచి ఎక్కడి నుంచి వస్తుంది, లోపల నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. అది ఎక్కడి నుంచి అయితే ఉదయం నుంచి వస్తుందో అక్కడికి ఉపసంహరించబడుతుంది, ఉపసంహరించబడుతుంది, విచిద్ర అవుతుంది, విచిద్ర అవుతుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈశ్వరు దగ్గర నుంచి వస్తుంది. ఎప్పుడైతే నేను తలంపు తాను ఉన్నాడో అని ఈశ్వరులోకి లైనయ్యిందో అప్పుడు ఈ నేను వ్యక్తిగతమైన ఈ నిధ్య నేను, ఈ లేనిన భావన, ఈ లేనిన భావన, ఈ లేనిన తలంపు అది వెచ్చించుకోవడానికి కనుక చూస్తే మైండ్ దాని సోర్స్ కనుక చూస్తే ఆ సోర్స్ లో అది అణిగిపోతుంది. అప్పుడు నీకు నారాయణుడే, ఏ నారాయణుడు అయితే వైకుంఠంలో ఉన్నాడు అనుకుంటున్నావో ఆ నారాయణుడే నీకు తానుగా వ్యక్తమవుతాడు, నిజమైన నేనుగా వ్యక్తమవుతాడు. యేసుక్రీస్తు అంటాడు, నీ దేహానికి ఇచ్చే హృదయం నీ మనస్సుకే కదా. నీ దేహం శ్మశానంలో కాలు బరమైపోతుంది, కాలు బూడిదైపోతుంది, నీ దేహం నీకు కూడా రాదు, నీ మనస్సు నీకు కూడా వస్తుంది. శ్మశానంతో ఆగిపోయే నీ శరీరానికి ఇచ్చే విలువ కూడా దేహాంతరంలో కూడా వచ్చి నీ మనసుకు ఆ మాత్రం విలువదు బాబు. నువ్వు కట్టుకునే బట్టలకి తినే తిండికి ఇచ్చే ప్రాముఖ్యత కూడా నీ మనస్సును బాగు చేసుకోవడానికి ఆ మాత్రం ఇంపార్టెన్స్ కూడా నీకు ఇవ్వబా. మీరు తినే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉందో లేదా ఫుడ్ జాగ్రత్తగా ఉందో లేదో చూసుకుంటారు. ఆ ఫుడ్ కనుక పొల్యూట్ అయితే మీరు తినరు, అంతే కదా. ఏమైనా ఆహారంలో నడకలు ఉంటే మీరు తినరు. బట్టలు బాగోకపోతే, బట్టలు చిరిగిపోతే బట్టలు తొడగం మనం. బట్టలు ఎక్కడ శుభ్రంగా ఉండాలి మీకు అర్థమవుతుంది, బట్టలు శుభ్రంగా ఉండాలి. చిరిగిపోయిందని కూడా చొక్క బయటపడేస్తాం. ఎవరైనా చూస్తే చిరిగిపోయింది అనుకుంటారేమని. బట్టలు కూడా నలకూడదు, నువ్వు చిరిగిపోకూడదు. చిండి శుభ్రంగా ఉండాలి, చిండిలో నలకలు ఉండకూడదు. రైతే బాగానే ఉంది. మీరు మీ బట్టలకు ఇచ్చే విలువ, మీ దేహానికి ఇచ్చే విలువ కూడా మీ మనసును బాగు చేసుకోవడానికి ఆ మాత్రం కూడా మీ బట్టలు మీకు కూడా రావు. మీరు ఉన్న తిండి మీ శరీరం కూడా మీకు కూడా రాదు. కానీ మీ జీవుడు మీ మనసు మీకు కూడా వస్తుంది, దేహాంతరంలో కూడా. కనీసం మీ బట్టలకు ఇచ్చే విలువ, మీరు తినే తిండి విలువ ఆ మాత్రమే మీ మనసుకి ఇవ్వండి బాగు చేసుకోవడానికి. అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ మీరు ఇవ్వకపోయినా కనీసం మీ దేహానికి ఇచ్చే విలువ, మీరు తినే తిండికి ఇచ్చే విలువ, మీరు కట్టుకునే బట్టలు ఇచ్చే విలువని మీ మనసుకి ఇవ్వండి. మీరు బాగుపడతారని యేసు బైబిల్లో చెప్తారు. ఏ పని చేసినా మీరు నిరంతరం కాలి పని చేస్తున్నా, చేతులు పని చేస్తున్నా, నోరు మాట్లాడుతున్నప్పటికీ మీ మనసు కనుక ఈశ్వరులతో తాదాత్మ్యం పొందితే నేను చేసిన చెయ్యడం వాళ్ళతో సమానమే. ఏ మండపు టీచింగ్లో చూడండి, నేను అది చేశాను, ఇది చేశాను, ముసలితన ఉత్సాహం కలిగే పని ఉండదు. ఎంచేయబా జరిగిపోయిన గొడవను అది చేశాను, అది ఎక్కువ చేశాను, ఇది ఎక్కువ చేశాను, అక్కడ అలా చేశాను, ఇక్కడ అలా చేశాను, ఏదో కాలక్షేపం మాటలు జరిగింది ఉంటారు. అంటే మీ పని చేసినప్పటికీ అది మర్చిపోవాలి. స్వామీజీ అంటే ఉంటారు, ఎదుర్కొంది వెంటనే పరిగెత్తండి, మర్చిపోతే ఏం లేదు. ఎవరైనా మీకు అపకారం చేశాను అనుకున్నాను, అపకారం చేశాడు, అపకారం చేశాడు అనే విషయం ఆ తలంపు వదిలేస్తే ఏం లేదు. లేకపోతే మీకు రోజు ఆరోగ్యం అనుకోస్తాడు. పని చేసినప్పటికీ మీ మనస్సు ఈశ్వర్యంత రకాలు ఏంటంటే ఆ చేసిన పనికి మీరు చేసిన మంచి పని కూడా మీకు గుర్తుపడాలి. మనం ఏమనుకుంటామంటే మనం చేసిన పని అందరికీ చెప్తాం, అక్కడ మంచి పని చేశాం, ఇక్కడ మంచి పని చేశాం, అదే చౌకం మంచిది కాదు, మీ చిత్తానికి మాలిన్యం అందుకుంటుంది. మీకు అర్థమవుతుంది, మీరు చేసే మంచి పని ఈశ్వరుడు చూశాడు కదా. ఇద్దరినీ ఈశ్వరుడు చేస్తాంటే జగన్బాబు పనులు ఎందుకు చూడడం? అంటే ఈశ్వరుడు సర్వసాక్షి. నువ్వు చేస్తున్న పని పబ్లిసిటీ అక్కర్లేదు, తాంతం అక్కర్లేదు. రియాలిటీ రూల్స్ ఉన్న తాంతం, ట్రూత్ రూల్స్ ఉన్న తాంతం, దానికి ఏం తాంతం అక్కర్లేదు, సాటింపు చేయక్కర్లేదు. నువ్వు చేస్తున్న పని ఈశ్వరుడు చూస్తున్నాడు. నీకు మార్పు చేసేవాడు ఈశ్వరుడు. నీ ఫ్యూచర్ స్టేటస్ తెలియని, నీ సోషల్ స్టేటస్ ని పెంచేవాడు ఈశ్వరుడు. కన్న సాక్షి, సర్వసాక్షి. ఈశ్వరుడు అన్నిటికీ సాక్షిగా ఉన్నప్పుడు ఎవరు ఎక్కడ గుర్తించారు లేదా, వారు గుర్తించారు లేదా, వీళ్ళు గుర్తించారు లేదా, ఈ రికగ్నిషన్ నీకు అనవసరం. ఈశ్వరుడు చూస్తే చాలు, నువ్వు సైతుగా ఉండు, క్రమంగా ఉండు, నువ్వు చేసే పని పూర్తిగా చెయ్యి, చేసి మర్చిపోతా ఉండు, నీకు ఈశ్వరుడు అనుభవం పొందుతుంది, నీకు మోక్షమే ఇస్తాడు. మామూలు కూడా ఏంటి, మామూలు రివార్డు ఏంటి, నువ్వు బయటపోయిన రివార్డులు కూడా ఏంటి. ఈశ్వరాన్ని గురించి అడిగితే నీకు మోక్షం ఇస్తాడు, లిబరేషన్ ఇస్తాడు, నిర్మాణ స్థితి ఇస్తాడు. అది ఎటన్నిటితో పోల్చుకుంటే ఈ లోకంలో సరిగ్గా సంఘటన చాలా ఈవెంట్స్ చాలా భవిష్యమే.
That is man's life compared to that of nature. మనం ఎంత కాలం జీవిస్తాం, 70 ఏళ్ళు 80 ఏళ్ళు జీవిస్తాం, మరీ ఎక్కువగా జీవించండి, 90 సంవత్సరాలు వేసుకోండి. ఆ ఎఫర్మేటివ్ పోల్చుకుంటే ఈ లైఫ్ అయితే స్కాన్ ఒక లైఫ్ కాదు. ఈశ్వరుని తెలుసుకునే వరకు, ఆ చైతన్యానుభవం కలిగే వరకు, ఆత్మానుభవం కలిగే వరకు, ఆ బ్రాహ్మణిస్తుని పొందే వరకు నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను అని తలంపు వస్తుంటుంది. ఆయన తెలుసుకున్నట్టు తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? ఆయన ఉన్నాడు నేను లేనన్న సంగతి. నేను నిరంతరం ఈశ్వరుని కనుక స్పరిస్తంటే ఈ అహంకారాన్ని విడిచిపెట్టాలి. నీకు లేకపోయినా ఈశ్వరుడు వచ్చి అహంకారాన్ని ఓడగొడతాడు. ఈ రైలు పెట్టి రైలు బాక్స్ ఎంత కొత్తదైనా ఇంజిన్ తో కనెక్షన్ లేకపోతే అక్కడే పడి ఉంటుంది. అలాగే నీ మనసుకి ఈశ్వరుడితో కనెక్షన్ ఉండాలి. నీ మనసుకి ఈశ్వరుడితో కనెక్షన్ ఉండాలి. ఎంత దూరం అని వెళ్ళిపోతుంది అది అది క్లీన్ అయిపోతుంది. నదికి ఏది మీకు వరద వస్తుందో అలాగే ఈశ్వరుడితో మన ప్రవాహం వస్తుంది. ప్రవాహం వచ్చి నీ అహంకారం నీకు ఎంత ఇష్టంగా ఉన్నా, నీ వ్యక్తిగతమైన నేను ఇండివిజువల్ సెల్ఫ్ ఎంత ఇష్టం ఉన్నా, ఆ ఇండివిజువల్ సెల్ఫ్ ఓడగొట్టి యూనివర్సల్ సెల్ఫ్ కూడా సాధిస్తాడు. ఏం చెప్తున్నాడు, ఏం టీచింగ్ చూడండి. ఇండివిజువల్ ఫ్యాన్ అదేంటి ప్రతి వాడికి ఇస్తుంది. బతికే దానికోసం పోతుంది కదా. ఆ ఇండివిజువల్ ఐ ఆ పాల్ సై వరి డోంట్ ఐ ఆ ఇండివిజువల్ సెల్ఫ్ ఆ ఇండివిజువల్ సెల్ఫ్ నీకంటే నువ్వు నీ తెలియజేసే వల్ల కేవలం నీ ప్రయత్నం వల్ల కేవలం నీ సాధన వల్ల విడిచినట్లు విధానం ఎప్పుడో కర్తం వస్తుంది. ఎప్పుడో ఆ కర్త ఈశ్వరానికి సంబంధించిన గ్రేట్ అనే కర్తం వస్తుంది. అనుగుణమైన కర్తం వస్తుంది. గోదావరి నదికి వరద వచ్చినప్పుడు నీళ్ళు ఎంత ఉద్రితంగా వస్తున్నాం, ఆ ఈశ్వరాగ్రహం అంత ఉద్రితంగా వచ్చి ఆ ఇండివిజువల్ సెల్ఫ్ని ఆ దేహగతమైన బుద్ధిని ఆ దేహాభిమానాన్ని దేహగతమైన నీళ్ళని ఆ పిశాచాన్ని అహంకారం అంటే రూపం లేని అహంకారాన్ని పిశాచాన్ని నీకు తెలియకుండా దాన్ని ఊడబడుతుంది. మన సాధారణానికి దొరికేస్తుంది. ఆ నిజాన్ని పాతాల లోకానికి దొరికేసి మీకు ఈశ్వరుడు ఆ ఈశ్వరు అనుగ్రహం మీకు నిరంజనంగా ప్రసాదిస్తుంది. జన్మ మరణం లేని స్థితి, అజ్ఞానం లేని స్థితి, బంధం లేని స్థితి, ప్రకృతి లేని స్థితి, మాయ లేని స్థితి నాకు దూరం నేను తీసుకుపోతాడు ఈశ్వరుడు. ఎక్కడ మాయ లేదు, ఎక్కడ మాటలు లేవు, ఎక్కడ సంకల్పాలు లేవు, ఎక్కడ కలంపులు లేవు, ఎక్కడ ఊహలు లేవు, ఎక్కడ పునరుజ్ఞానములు లేవు, ఆ స్థితికి నేను మోసుకుపోతాడు ఈశ్వరుడు. ఏది నిజాన్ని ఇంటి వచ్చే సరికి పాతాలను దొరికేసి నేను ఉద్ధరిస్తాను. కనుక ఎప్పుడు వస్తుంది దీని ఒక డ్యూటీ. నీ చేతిలో ఉన్న పని పెద్ద పని చిన్న పని అని కాదు. నీ చేతిలో పని స్లోగా చెయ్యి, స్టడీగా చెయ్యి, కన్నడ పడక్కర్లేదు, నువ్వు అనవసరంగా ఏం డిస్టర్బ్ అవ్వక్కర్లేదు. నీకు చేతి నీకు ఎంత చేతనైతే కామ్గా చెయ్యి, కూల్గా చెయ్యి, ఎంటర్టైన్మెంట్ కోసం చేసు, టామ్టామ్ కోసం చేసు, విశ్వ ప్రీతి కోసం చెయ్యి. చేతి ఎప్పుడో కెరటం వస్తుంది ఇతరు చెప్పి రాదు. ఎప్పుడో సడన్ గా కెరటం వస్తుంది, వచ్చి నీ ఇండివిజువల్ సెల్ఫ్ ఓడబడుతుంది. ఇండివిజువల్ సెల్ఫ్ నీకు ప్రసాదిస్తుంది. ఇండివిజువల్ అయితే మాత్రం చెప్పి మీరు పోతారని అనుకోవద్దు. యూనివర్సల్ అయ్యి ఈశ్వరుడు తన చేతుల్తో మీకు సహకరిస్తాడు. అప్పుడు మీకు మీ రూపాలతోటి, మీ నామాలతోటి, ఈవెంట్స్ తోటి, మీ థాట్స్ తోటి పని లేకుండా మీరు స్వతంత్రంగా ఉండవచ్చు. అంతవరకు మనం స్వతంత్రులు, అంతవరకు మనకు స్వేచ్ఛ లేదు. ఆ యూనివర్సల్ అయ్యి మనకు దర్శనించే వరకు, ఆ యూనివర్సల్ అయ్యి మీకు నాకు ఏదిగా వ్యక్తమయ్యే వరకు, ఆ గాడిగా నాకు ఏదిగా వ్యక్తమయ్యే వరకు, ఎవరైతే వైకుంఠంలో ఉన్నాడో నాకున్నా వైకుంఠంలో దేవుడు నాకు నేనుగా వ్యక్తమయ్యే వరకు నాకు స్వేచ్ఛ లేదు, సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. అంటే ఇండివిజువల్ యొక్క పరిమితులు ఉంటాయి, హద్దులు ఉంటాయి. ఎప్పుడైతే హద్దులు ఉన్నాయో, ఎప్పుడైతే పరిమితులు ఉన్నాయో, అప్పుడు మనకు బాండేజ్ వస్తుంది. బాండేజ్ గురించి దుఃఖం వస్తుంది. యూనివర్సల్ ఐ ఆ యూనివర్సల్ సెల్ఫ్కి హద్దులు ఉండవు, పరిమితులు ఉండవు. స్పిరిచువల్ కార్ట్కి బ్రెయిన్ తో నడవ ఉంటుంది. అది బాడీని ప్రోస్ తీసుకున్న నడవని కనపడదు. అది ఓపెన్ అవ్వాలండి. అది ఎప్పుడు మూసిపోయి ఉంటుంది. ఆ నరం మూసిపోయి ఉంటుంది. అది ధ్యానం వల్ల, భక్తి వల్ల, జ్ఞానం వల్ల, ఆత్మానాత్మ వివేకం వల్ల, లేకపోతే నిష్కామ కర్మల్లో. అప్పుడు నువ్వు లోక సంగ్రహం కోసం కనుక నువ్వు పనిచేస్తుంటే, లేకపోతే నిరంతరం నువ్వు ధ్యానం చేస్తుంటే, ఆ వృత్తి వల్ల ఓపెన్ అవుతుంది. ఆ వృత్తి వల్ల ఎప్పుడైతే నరం ఓపెన్ అయ్యేదో, ఒక మహా ఎదుగులో నువ్వు ప్రవేశిస్తావు. మహాగురువు యూనిట్లెస్, ఫారంలెస్, నేమ్ లెస్. నువ్వున్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. ఏది నేను బంధించదు. నువ్వున్న సంగతి నీకు తెలుస్తూ ఉంటుంది. ఏది నేను బంధించదు. సుఖం కోసం వెతుక్కోకుండా నుంచి నీ స్వరూపమే నీకు సుఖంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ నరము ఎప్పుడు ఓపెన్ అవుతుంది మనం చెప్పలేదు. కేవలం మన ప్రయత్నాలు ఓపెన్ అవ్వదు. మనం ప్రయత్నం చేయాలి, కాలం కలిసి రావాలి, ఈశ్వరు అనుగ్రహం ఉండాలి. అది ఏ క్రమంలో ఓపెన్ అవుతుంది మనకు తెలీదు. ఏ క్రమంలో మనం ఓపెన్ అయితే కలిసారు జన్మ, అది చివరి జన్మ. అంటే బ్రెయిన్కి హార్ట్కి కనెక్షన్ ఉంటుంది. హార్ట్ అనేది ఫిజికల్ హార్ట్ కాదు, మనం బ్లడ్ మీద చేసిన హార్ట్ కాదు. రైస్ అనేది స్పిరిచువల్ హార్ట్. ఇప్పుడు మనం చెల్లికలు పెట్టాను చూడండి, నేను చెప్పాను, నేను మాట్లాడాను, నేను నోరు మాట్లాడుతున్నాను కానీ చెల్లికలు పెట్టి నేను మాట్లాడాను అంటున్నాడు. నేను వచ్చానంటాడు, కాళ్ళు కాళ్ళు నడుస్తాయి కానీ నేను నడిచాను అంటాడు. నీకు అర్థమవుతుందా? అది నేను చూచానంటాడు, కళ్ళు చూస్తాయి కానీ వాడు నేను చూచానంటాడు. కళ్ళు చూచాను, చేతులు పని చేసినాను, కాళ్ళు నడిచినా వాడు సంకెక్కడు ఉంది. అంటే చూసి ప్రతి మనిషి ముందు చిటికలు పెడతాడు. కోట వచ్చిన మూడు నేను ఎలా చెప్పానంటాడు. నీకు అర్థమవుతుందా? ఆ చిటికలు వేస్తాడు. కోట వచ్చినప్పుడు నేను ఏం చెప్పానని నేను చూసా అంటాడు. ఏం చెప్పి వాడు ఇక్కడ ఉన్నాడు. వాడు నోటిలో లేదు, కాలంలో లేదు, చేతుల్లో లేదు, తలకాయలు లేదు. ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఆధ్యాత్మిక ప్రజల్లో ఉన్నాడు. అంటే మానవుడికి ఈనాటికైనా ముందు నాటికైనా దైవానుభవం హృదయంలో ఉంది. అన్నాడు ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ నుంచి అనుభవం రావాలి. ఏ క్రమంలో మీకు అనుభవం, మీ అనుభవం అంటే హృదయంలోనే జరగాలి. కాలంలో నీ చేతుల్లో నీకు అనుభవం రాదు. భగవంతుడు ఎక్కడున్నాడో, ఆ చేతులు ఎక్కడుందో, ఆ కాన్స్టిట్యూషన్స్ ఎక్కడుందో, అక్కడ నీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది, అక్కడ నీకు అనుభవంలోకి వస్తుంది. ఇది ఒట్టి మాటలు కాదు, ఇట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్. మీరు అనుభవంలోకి వచ్చారని నీకు తెలుస్తుంది. ఒట్టి మాటలు కాదు, మీరు అనుభవంలోకి వచ్చినట్టే ఉంది. భగవంతుడు చెప్పిన మాటలు ఎంత సత్యం, మీరు అనుభవంలోకి వచ్చినట్టు మీకు తెలుస్తుంది. అది మాటలకు అందకపోయినా, సంకల్పాలకు అందకపోయినా, ఊహలకు అందకపోయినా, మీ మనసుకు అందకపోయినా, అది అనుభవమైతే వేసి అంటారు ఆచార్యుల వారు. ఈ అనుభవానికి అందుతుంది, మీ మాటలకు అందదు, మీ మనసుకు అందదు, మీ ఊహలకు అందదు, మీ సంకల్పాలకు అందదు. అంత మాత్రం చెప్పే ఉత్సాహం ఏదని కాదు, అనుభవం అయితే వేద్యం. అది అనుభవంలోకి వస్తుంది, అది అనుభవానికి అందని విషయం కాదు. మీ మాటలకు అందని మాట నిజమే, మీ మనసుకు అందని మాట నిజమే, అది అనుభవానికి కూడా అందని విషయం కాదు. ఇలా కూడా అందుతుంది. స్వాములు వారు అన్నారు, ప్రధమాచార్యం విద్యుత్ ఆచార్య ఆచార్య స్వాముల వారు అయితే ఎవరికి అందుతున్న వస్తుంది, మీకు అందుతుందని నాకు అందుతున్నాయని చెప్పరు. మనిషి కూడా నేడం ఉంటుంది, మనం ఎక్కడ తెలిసి అక్కడ నీడ కూడా మనకు కూడా వచ్చేస్తుంది. మనం రావద్దని చెప్పినా మనకు కూడా మన శరీరం యొక్క నీడ మనకు కూడా వస్తుంది. ఆ నీడను చూసి అది నేనని అనుకోండి, బాగా బాగా సబ్జెక్ట్ బాగా మీరు ఫాలో అవ్వండి. నేను ఎక్కడికైతే అక్కడ నాకు కూడా నీడ వస్తుంది. ఆ నీడను నేను చూస్తాను, నా నీడే కానీ నీడను నేను అనుకోండి. అర్థంలో నా ముఖం చూసుకుంటాను, రోజు పొద్దున గౌరవం వేసుకుంటాం, మన ముఖం అర్థంలో చూసుకుంటాం. అర్థంలో చూసుకున్నప్పుడు మన ప్రతిబింబం అక్కడ కనిపిస్తుంది కదా, కానీ ఆ ప్రతిబింబం నేను అనుకోను. నేడ నేనని అనుకోను, ప్రతిబింబం నేనని అనుకోను. ఏదైనా మంచి చెరువు దగ్గర కానీ కాలా దగ్గర కానీ కూర్చుంటే ఆ నీరు నిర్మలంగా ఉంటే మన ప్రతిబింబం అందులో కనిపిస్తుంది. ఎందులో కనిపిస్తుంది? ఆ నేడలో కనిపిస్తుంది. ఆ ప్రతిబింబం మీద నీకు నేననే గుర్తు కలగదు. నీ నేల మీద నీకు నేననే గుర్తు కలగదు. అదే నువ్వు నీ దేశం మీద కూడా నీకు నేననే గుర్తు ఎప్పుడైతే కలగదు అప్పుడు కదా నీకు సాక్షాత్కారం, అప్పుడు కదా నీకు మోక్షం ఉన్నారు స్వామి. ది గ్రేట్ ఆచార్య శంకరాచార్య ఏమన్నాడు, నీకు ఎప్పుడు మోక్షం అది కడసారిగా నీకు హృదయం కోసం ఆయన ఉదాహరణకు చెప్పాడు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాడు. నువ్వు నేడంగా చూస్తావు, ఆ నేడను చూస్తున్నప్పుడు అది నేననే బుద్ధి నీకు కలగదు. నీ ప్రతిబింబాన్ని నువ్వు చూస్తావు కానీ అది నేననే బుద్ధి. ప్రతిబింబాన్ని చూస్తా, ప్రతిబింబం నేననే బుద్ధి కలగదు. అదేవిధంగా నీ దేశంలో కూడా నేననే బుద్ధి కలగనప్పుడు నీకు మోక్షం వస్తుందని చెప్పాడు. నువ్వు కొంచెం ప్రయత్నం చేస్తే సార్, ఎవరి ప్రయత్నం చేస్తున్నాడని నువ్వు ఒక అడిగి ఎవరికి ఇస్తానని తుమ్ము గడిగి ఎవరికి ఇచ్చి నీకు మోక్షం ఇచ్చేస్తాడు. ఆ మోక్షం ఇచ్చేది కూడా నువ్వు చేసింది బట్టి ఆయన ఇచ్చింది ఎక్కువ అవుతుంది. నువ్వు చేసింది బట్టి ఆయన ఇచ్చింది. మనం భగవంతుడు ఒక అడిగి వేస్తే ఏ పాపం బిడ్డ పిల్లవాడు ఒక అడిగి వేశాడు, మనం తుమ్ము గడుగు వేసి ఎదురగడదామని వచ్చేస్తాడు మన దగ్గరకు. కానీ ఏమనుకుంటామంటే నాకు తెలియజేయటం నాకు నిర్వాణస్థితి వచ్చేసిందని అనుకుంటాం. ఆ నిర్వాణస్థితి వచ్చేది నాకు తెలుస్తుంది, నా వల్ల కళ్ళు అంతా ఈశ్వరుని అనుగ్రహంతో నాకు వచ్చిందని. అది రానప్పుడు అంటే నా తెలుగు వల్ల నేను సాధిస్తున్నా, నా తెలుగు వల్ల సాధిస్తున్నా, ఇదంతా నా తలకాయ అనుకుంటాము. మీకు అర్థమంటే అది వచ్చేదే తెలుస్తుంది, అదంతా అనుగ్రహమే. కానీ ఈ యొక్క సాధన లేని లేదని అంతవరకు మనం మనసు ఉంది కాబట్టి సాధన చేయకుండా ఉండదు. అలాగే కొంచెం వరకు సాధన చేస్తూ ఉంటాం, మళ్ళీ పడిపోతూ ఉంటాం. కొంచెం సాధన ఈ తప్పటిగా పిల్లలు చూడండి, కొంచెం నడుస్తారు, మళ్ళీ పడిపోతారు. అది నడిచేప్పుడు మనం బాగా నడుస్తున్నాడు, బాగా నడుస్తాడు, బాగా నడవద్దనే సరే ఏదో వాడు వయసుకు తగ్గట్టు నాలుగు అడుగులు వేస్తున్నాడు, బాగా నడుస్తున్నాడు, బాగా నడుస్తున్నాడు అంటాడు. అది మళ్ళీ పడిపోతాడు, మనం బాగా నడిచేయడం లేదు పడిపోతాడు. అలాగే మనం కొంతకాలం సాధన బాగానే చేస్తాం, మళ్ళీ పతనం అవుతూ ఉంటాం. సాధన చేస్తూ ఉంటాం, పతనం అవుతూ ఉంటాం. కానీ ఏం చేసినప్పటికీ ఆ కొద్దిపాటి సాధనకి అన్నిటికీ ఎఫర్ట్, స్మాల్ ఎఫర్ట్,
ఆ పెట్టుబడి ప్రయత్నానికి శాశ్వత శాంతి కోసం ఇస్తాడు. ఆ స్థితిని పొందాక తెలుస్తుంది ఇదంతా ఆయన అనుగ్రహంలో ఇచ్చిందని నా ప్రయత్నం రాలేదని. ఇప్పుడు ఇప్పుడు ఏమవుతున్నది, నా ప్రయత్నం నేను సాధిస్తానని కనిపిస్తుంది. ఇప్పుడు నేచురల్ గా అనిపించడం కానీ పొందా కనిపిస్తుంది. అదంతా ఆయన అనుగ్రహం, నాంతా ఆయన ప్రేమే, ఆయన కరుణ వల్లే ఆయన మనం పొందాం సంగతి. ఆయన పొందాక నీకు కనిపిస్తుంది, గాంధం రియలైజ్ చేసే కనిపిస్తుంది. రియలైజ్ చేసింది అంటే నా తెలివితేటల వల్ల నేను సాధిస్తాను, నా తెలివితేటల నేను సాధిస్తాను. అంటే మన తెలివితేటల్లో సాధించడానికి మన తెలివితేటలకి మన బ్రెయిన్ కి మన మైండ్ కి దూరంగా ప్రాధ్యత కాదు. మన బ్రెయిన్ కంటే చిన్నవాడు కాదు, మన హ్యూమన్ మైండ్ కంటే చిన్నవాడు కాదు. ఆయన యొక్క విలువ వల్లే మనకు మైండ్ తెలుస్తాను. మన నా శరీరం నాకు తెలుస్తానంటే, నేను మనసు నాకు తెలుస్తానంటే, నాకు వచ్చే తలంపులు నాకు తెలుస్తున్నాయంటే, ఆ లోపల ఆత్మించే విలువలు నాకు తెలుస్తున్నాను. ఆ విలువ లేకపోతే నాకు మనసు మర్చిపోవడం నాకు తెలియదు. నాకు పలానా తలంపు వచ్చినప్పుడు నాకు ఎలా తెలుస్తుంది, ఈశ్వరుడు ప్రసాదించే విలువ వల్ల తలంపు వస్తుందని నాకు తెలుస్తుంది. కానీ ఆ విలువ లేకపోతే తలంపులు చూసే శక్తి కూడా నాకు లేదు. లోపల ఈశ్వరుడు ఆత్మశాంతిని కొంచెం కొంచెం రబ్బంతా నా ముళ్ళంతా నీకు చూపిస్తూ ఉంటాడు. లోపల ఆత్మశుఖం అక్షంతాకంత కొంచెం కొంచెం చూపిస్తాడు. చూపిస్తే ఏం చేస్తుందంటే నీ మనసు ఏం చేసిన రుచి కొంచెం చూస్తూ ఉంటుంది. ఆ రుచి కొంచెం చూస్తూ ఉంటుంది. ఆ రుచి చూసిన తర్వాత బయటికి విజృంభించడం ఆగిపోతున్నాడు. మీరు అర్థమవుతుంది. అంటే మీ అందరూ భూమి మీద కూడా 10 రూపాయలు కార్యక్రమం ఉందనుకోండి, ఆ 10 రూపాయల కార్యక్రమం రోడ్డు మీద విషయాన్ని అంటానుకోండి, ఎవరో చూస్తారు. మీరు ఆ 10 రూపాయల కార్యక్రమం రోడ్డు మీద విషయం నేను 100 రూపాయలు కార్యక్రమం ఇస్తానంటే ఏం చేస్తారు మీరు అందరూ? ఆ 10 రూపాయల కార్యక్రమం విషయస్తారు. అదేవిధంగా ఆ లోపలికి ఆ చైతన్య తాలూకు ఆత్మ తాలూకు శాంతి మీకు అందటం ప్రారంభిస్తే, ఈ చిన్న చిన్న గొడవలకి, ఈ చిన్న చిన్న సుఖాలకి, ఈ వ్యర్థమైన కర్మలకి, ఈ వ్యర్థమైన కోరికలకి, ఈ వ్యర్థమైన తలంపులకి ఆటోమేటిక్ గా మీకు తెలియకుండా మీరు గొడవలు ఎక్కువతూ ఉంటారు. మీరు అర్థమవుతున్నా? ఆ లోపల అఖండమైన సుఖం, ఆ ఉదయంలో ఉంటుంది శాంతి. నీకు ఎదురైతే పెళ్ళికి వచ్చిన రోజు తొలగించి నీ సర్వస్థానాన్ని ఆ శాంతి ఉంచేస్తుందో. నీ మనస్సును బయటకు వెళ్ళు, బయటకు కరువు, సినిమాకి వెళ్ళు, సినిమాకి వెళ్ళు, బజార్లో కాపోర్లకు వెళ్ళు, అక్కడ శాంతి పోయేసుకో, అక్కడ శాంతి సంతోషాన్ని పోయేసుకుంటే వెళ్ళదు, అక్కడ మనసు లేదు. అదే రమణ మహర్షి చెప్తారు, నీ మనసును ఆడమంటే ఆడటం లేదు, నా మనసును కదలమంటే కదలటం లేదు. రమణ మహర్షి గారు మాట్లాడతారు, ఆయన మనసును కదులు కదులు ఎప్పుడు చూసిన అనుకోటే పడవు, మాము కదులు కదులు అంటే కావాలంటాడు. మన మనసును ఆగు 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 అంటే ఆగనంటాడు. మీకు అర్థమవుతుందో? లోపల దానికి బాగా పిండి దొరుకుతుంది. రమణ మహర్షి గారి మనసులు లోపల బాగా గిన్నెకు బాగా దొరుకుతుంది. దానికి మీకు అర్థమవుతుందో? దానికి కావాల్సిన శాంతి సుమిగా సఫల అయిపోతుంది. రమణ మహర్షి గారు అన్నారు, శరణాగతి అంటే చాలా మంది భక్తి అనుకుంటారు, శరణాగతి అంటే అభివృద్ధి అన్నారు. శరణాగతి అంటే అభివృద్ధి అంటే నీ మనస్సు ఎప్పుడైతే ఈశ్వరుడు పాదాలు ఉండే శరణాగతి జరుగుతుందో అప్పుడు అది నశిస్తుంది. ఒకేసారి నువ్వు పూర్తి శరణాగతి చేయడం, కంప్లీట్ సరెండర్ ఒకేసారి సాధ్యం కాదు, పార్షియల్ సరెండర్ అంటే నువ్వు పూర్ణ శరణాగతి ఒకసారి ఒకేసారి సాధ్యం కాదు, కొన్ని పార్షియల్ సరెండర్ కొంచెం కొంచెం నేర్చుకుంటే అది కంప్లీట్ గా చూపిస్తుంది. కొంచెం కొంచెం చూయాలి, కంగారు పడకూడదు. మీకు అర్థమవుతుంది? ఒక్క నీటి బొట్టు ఒక్క నీటి బొట్టు కొండలో పడుతున్నా 2 గంటలకు 3 గంటలకు ఉండిపోతుంది. అలాగే మొట్టమొదటి మీరు ఆ సాధన మీరు కంప్లీట్ ఒకేసారి పూర్తి శరణాగతి మనం చేయలేకపోతామని శరణాగతి మానవు. మీరు చేయగలిగినంటే చెయ్యండి, మీరు చేయగలిగినంటే మీరు ఎంత చేయగలిగితే అంతే చేయండి. కొంతకాలం మీరు ప్రాక్టీస్ చేసేందుకు కంప్లీట్ చేసిన శరణాగతి ముందు పరిపూర్ణంగా నేను శరణాగతి పొందడం జరుగుతుంది. ఆ పరిపూర్ణమైన శరణాగతి ఎవరికి వస్తుందంటే నీ ఇష్టమే నా ఇష్టం, నీ ప్రేమే నా ప్రేమ, నీ జోలి రుచో నాకు అదే రుచి, నీ సంకల్పము నా సంకల్పం. అంటే ఇప్పుడు నా సంకల్పాన్ని తీసేసి భగవంతు సంకల్పాన్ని నా సంకల్పం ఎక్కడైతుందో చోట్ల కూర్చోబెడితే వాడికి శరణాగతి వస్తుంది. నా సంకల్పాన్ని తీసేసి భగవంతు సంకల్పాన్ని నా సంకల్పం ఏ ప్లేస్లో కూర్చుందో ఆ సంకల్పంలో తీసుకొచ్చి కూర్చోబెడితే వాడికి శరణాగతి పెరపట్టుగా వస్తుంది, కంప్లీట్గా వస్తుంది. అది పరిపూర్ణమైన శరణాగతి పొందుతాడు. ఆ శరణాగతి పొందిన వాడికి మాత్రం ఈశ్వరుడు తన స్వరూపాన్ని ఇస్తాడు. నేను మీతో మాట్లాడుతున్నాను, నాకు నేను చెప్పే మాటలను బట్టి నాకు ఈశ్వరుడు స్పిరిచువల్ స్టేటస్ ఇవ్వడు. నేను మాట్లాడేది ఎందుకు మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, కేవలం మిమ్మల్ని ప్రేమించి మాట్లాడుతున్నానా, మీరు ఇందులోకి రావాలని మాట్లాడుతున్నానా, మీ స్పిరిచువల్ స్టేటస్ పెరగాలని మాట్లాడుతున్నానా, లేదా టామ్టామ్ కోసం మాట్లాడుతున్నాను, లేదా అహంకారం కోసం మాట్లాడుతున్నానా, లేదా మిమ్మల్ని అనుగ్రహించడానికి మాట్లాడుతున్నాను, ఇవన్నీ ఈశ్వరుడు చూస్తాడు. అందుకని పైపై మాటలు మాటలకి జాబులకి ఆడంబరాలకి బట్టలను చూసి మోసపోయడం కన్నా ఇప్పుడు కాదు ఈశ్వరుడు. మనకున్న ఆడంబరాలను చూసి, మనకున్న బట్టలను చూసి, మనకున్న ఈ స్టైల్ని చూసి, లేకపోతే మనకున్న సోషల్ స్టేటస్ ని చూసి మోసపోయడానికి అమాయకులు మీకు తీసుకోడు కాదు. వాడు చూసేది మన సదు కానీ పని చేసేది మా పని ఎందుకు చేస్తున్నారు, మాట ప్రేరేపణ ఎందుకు మాట్లాడుతున్నావు? అంతఃకరణంలో ఏ ఉద్దేశం పెట్టుకున్న వాళ్ళు మాటలు మాట్లాడుతున్నావు? ఎందుకు ఆ పని చేసావు? నీ అంతఃకరణను చూస్తాడు, కానీ బాహ్యమైన చేసే పని మాత్రం ఈశ్వరుడు చూడదు. అంత అనుగ్రహమే, అంత ఈశ్వరుడే, అంత కానీ కానీ వీటికి మనకు అర్థం కలగకపోవడం కారణం నా ఉపాధి బుద్ధి, నా శవ బుద్ధి, నా దేహ బుద్ధి మాత్రమే. భగవంతుడు చెప్పేది సత్యం, భగవంతుడు చెప్పేది సత్యం. అయితే ఆ సత్యాన్ని అర్థం చేసుకున్న అంతస్తు నాకు లేదు, ఆ అంతస్తు నాకు ఏది కాబట్టి అసత్యం అనుకుంటున్నాను. నాకు తెలియని విషయాలన్నీ సత్యాలు కలగనుకోవడం మూర్ఖత్వం. శరీష్ గురు చెప్పాడు, ఈ లోకంలో ఎవరెక్కువ దోషాలు చేస్తారంటే మూర్ఖుడు ఎక్కువ చేస్తాడని చెప్పాడు. మూర్ఖుడు తన క్షేమం తెలియదు, ఎవరికి వాడి యొక్క క్షేమం తెలియదు. ఆ మూర్ఖుడు ఏం చేస్తాడంటే తాను బాధపడ్డట్టు ఇతరులను బాగుపడి ఉండట్లు. మీకు నాకు కనిపిస్తుంది సృష్టికి ఒక కంట్రోల్ ఉన్నాడు, ఆ కంట్రోల్ ఉన్నాడు. ఆ కంట్రోల్ ఎక్కడో దూరం లేదు, మన గేదెల కంటే మన ఇంద్రియముల కంటే దగ్గరగా మన హృదయంలో ఆ కంట్రోల్ ఉన్నాడు. ఈ కంట్రోల్లో ఆ శవాన్ని నియమిస్తుంటాడు. ఆ దేహం ఎప్పుడు మరణించాలి, ఏ రోజున ఏ పని చేయాలి, ఏ రోజున ఎక్కడ ఉండాలి, ఆ ఏ రోజున శరీరం శవం వచ్చినది, ఆ దేహ ప్రారంభం అనుసరించి ఆ కంట్రోలర్ శవాన్ని నియమిస్తూ ఉంటాడు. ఆ కంట్రోలర్ అనుగ్రహం కోసమే మనం పనిచేయాలి. పనిచేస్తే వాడు తన స్వరూపాన్ని మనకిస్తాడు. మన కంట్రోలర్ మీద మనకు ప్రేమ రాకపోతే దాన్ని ధ్యానం చేయడం, జపం కూడా అంతే. మీరు ఏ భగవంతుడి పేరు మీరు జపిస్తున్నారో దాని మీద మీకు ముందు ప్రేమ ఉండాలి, ఇష్టం ఉండాలి. ఇష్టం లేకుండా, ప్రేమ లేకుండా నామాన్ని కూడా మీరు జపించలేరు. జపించేది మెకానికల్గా ఉంటుంది, కానీ లాంఛనంగా ఉంటుంది, కానీ లోపల మీ హృదయానికి స్పందిన స్పందన ఉండదు. ఇప్పుడు అన్న మనిషి గారు ఏం చెప్తున్నారు అంటే, మీరు చేసే పనులు ఈ అహంకారానికి ఇంటర్ఫీరెన్స్ లేకుండా చూసుకో. కొంతమంది మనం చెప్తూ ఉంటాం, మనం చేసుకునేవయ్యా గడియ గడిపిన మద్దు రావద్దని చెప్తాం. చూడు కింద రోజులు ఉంటారు కొంతమంది, మనం ఏమంటామంటే మన పనిలో మనం చేసుకునేవయ్యా అడ్డు రాకని చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పాజిటివ్లీ ఏం చేయరు, మన పని చెడగడుతూ ఉంటారు. పని చచ్చిపోతున్న వాళ్ళ కై పెట్టుకున్నకుండా ముసుమూరు మీద చీరు బుక్ చేసుకుని ఉండకుండా మనం జీవితంలో సాధించాలి. ఏదనుకుంటే ఆ మంచి కార్యాలు మనం సాధించాలంటుంది అక్కడ ఉండాలి. మీ యాక్షన్ పాజిటివ్గా ఉండాలి, మీ వరడు కూడా పాజిటివ్గా ఉండాలి. అంటే ఒక అబ్బాయికి రూపాయలు మార్కు వస్తున్నాయనుకోండి, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు మొద్దు చదువు మానే రానుకు అలా అనకూడదు. నీకు 10 మార్కులు వచ్చి 20 మార్కులు తెచ్చింది కూడా నీకు ప్రయత్నించి అది పాజిటివ్ థాట్. నీకు 10 మార్కులు వస్తున్నాయి, నీకు బరువు తెలకు చావు, నువ్వు ఇంకా ఇంటి మీద చదివించుకుని అది నెగిటివ్గా మాట్లాడకూడదు. వాటికి డిస్కరేజ్ చేయకూడదు, ఎంకరేజ్మెంట్ ఉండాలి. అది పాజిటివ్ థాట్, పాజిటివ్ యాక్షన్, పాజిటివ్ మైండ్ ఎవరికైనా జీవితంలో అలవర్చుకోవాలి. అలవర్చుకుంటే నీకు స్పిరిచువల్ గ్రోత్ వస్తుంది, మెంటల్ గ్రోత్ వస్తుంది, స్పిరిచువల్ స్టేటస్ వస్తుంది, సోషల్ స్టేటస్ వస్తుంది, నీకు అనుభవానికి వస్తుంది. నీకు గౌరవం అక్కర్లేకపోయినా దుమ్మొచ్చి నీ బట్టలు అంటుకున్నట్టు సామాజికపరమైన గౌరవం కూడా నేను వచ్చి అంటుకుంటుంది. నీ కోరుకోకపోయినాను అంటుందిగా కూడా. ఈ దేవుడు తలంపు వచ్చిన తర్వాత అంతా వస్తున్నాయి, నేను నీ తలంపు వచ్చాక దేవుని వస్తాను, లోకం వస్తాను, దేవుడు వస్తున్నాడు అన్నారు కదా. ఆ నేను నేను మొదటి తలంపుని, ఆ ప్రథమ తలంపుని, ప్రధాన తలంపుని ఎలా ఎలా కట్ చేయాలి, దాన్ని దానికి సర్జరీ ఎలా చేయాలి, దాన్ని ఎలా రిమూవ్ చేయాలి, దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఆ మొదటి తలంపే కదా. మనం చేసే ప్రతి పనిలో వచ్చేది ఎంటర్ఫీర్ అవుతా ఉంటుంది. మనం ఏదో పని మొదలు పెట్టామనుకోండి, పని నువ్వు చేస్తున్నావు, నీకు ఎంత గౌరవం వస్తున్నా ఆలోచించుకోమని చూసింది ఇది ఆ మొదటి పరంపర అని క్యాలిక్యులేటెడ్, ఇది క్యాలిక్యులేట్ ఎక్కడ బాగా చేస్తూ ఉంటుంది. అది అన్న విషయంగా చెప్పాడు, ఎవరైనా భక్తులు కోరుకుంటే కోరుకోవడం వస్తుంది, ఏమి కోరిన వాడికి అన్నీ ఇస్తాడు. మనకి ఏమి అక్కడేదనుకుంటే భగవంతుడు అన్నీ ఇస్తాడు. అసలు ఇది కావాలి అది కావాలంటే ఐదు ఇస్తాడని మిగతా ఇవ్వడచ్చు. అంటే ఆయన అనుగ్రహం ఏం చేస్తాడంటే మీ కోరిక పరిమితమై కోరుకోండి, నేను అడగం అనుకో అన్ని ఆయన ఇస్తాడు. అడిగిన వాడికి అడిగి ఉండి ఇచ్చి కూడుకుంటాడు, అడగిన వాడికి అన్ని ఇస్తాడు వాడు దేవుడు. అంటే మనం మాట్లాడే మాటల్లో, మనం చేస్తున్న చేష్టంలో, మన దైనందిన జీవితంలో ఈ అహంకారం ఇంటర్ఫీరెన్స్ దాన్ని గోచించడం లేకుండా ఉంటే నువ్వు ఇప్పుడే ఇక్కడ నువ్వు మోక్షాన్ని సర్దుగలుగుతావు. కేవలము పూజల వల్ల దేవుడు మోసపోడు, కేవలం నువ్వు చేసే జపం వల్ల దేవుడు మోసపోడు. అందుచేత నువ్వు జపం వద్దని పూజ వద్దని ఇక్కడ జపడం లేదు. కానీ జీవస్ ఇంటర్ఫీరెన్స్ నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసే చేతలు దాని ఇంటర్ఫీరెన్స్ తగ్గించాలి. దేని ఇంటర్ఫీరెన్స్? అహంభావం అనే ఇంటర్ఫీరెన్స్ తగ్గించాలి. అహంభావన, ఆ నేననే భావన, ఆ నేననే తలంపు, ఆ తలము తలం చేసి దాన్ని దోషం కనుక తగ్గిస్తే నీ శరీరం శ్రమ అవకముందే నువ్వు శాశ్వతమైన శాంతిని పొందుతావు. అర్జునం ఉన్నారు. ఎంతటి బాగున్నా నా మీద భక్తి లేకుండా, నా మీద ప్రేమ లేకుండా నా మాయను జీవించలే. అర్జున, ఈ మాయ ఎవరిది? నాది. ఈ మాయకు ప్రభువు నేను. నీ కళ్ళ కనిపించి వెళ్ళి ఈ రోజు నామ నామరూపాత్మ గురించి జగత్తంత మాయ. అయితే ఈ మాయను జయించలే. నీ సాధన ఈ మాయను జయించడానికి సరిపోదు. ఈ మాయకు ప్రభు ఎవరు? ఈ మాయకి యజమానం లేదు. నేను చెప్తేనే కానీ ఆ మాయకి ఇది దారిపోవడం. నేను చెప్తేనే కానీ మాయ దారిపోవడం. ఇప్పుడు మనం ఎవరింటికి వెళ్ళామనుకున్నా యజమాని చెప్తే చెప్పుకోరుకుంటున్నా మనం చేసిన మనం ఉచితం తీసుకుంటుంది. ఆ యజమాని కానీ చెప్తే చెప్పు అంటే తప్పకుండా కుక్క. ఆ యజమాని కానీ చెప్పాలని వచ్చి మనం తీసుకుని వచ్చేస్తున్నాడు. యజమాని చెప్పి ఊరుకుంటుంది. అలాగే ఈ మాయకు ప్రభు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని తప్పకుండా ఈ జీవుడికి దారి అని చెబితే దారిస్తుంది. నా ఇంటి భక్తి వల్ల, నా ఇంటి విధానం వల్ల, నాకు ఇష్టమైన పని నువ్వు చేస్తుంటే, లోక సంగ్రహం కోసం నువ్వు పని చేస్తుంటే, నిప్పుల కోసం కాకుండా కేవలం ఈశ్వరుడు తీర్చేట్టు నువ్వు పని చేస్తుంటే, నా ఇంటి నిరంతరం భక్తి కలుగుంటే, నా ఇంటి ప్రేమ కలుగుంటే, నీ చేతులు పని చేసినా నా కాళ్ళు పని చేసినా నీ మనస్సు నన్ను ధ్యానిస్తుంటే నేను మాయకు చూస్తాను. నీకు దారి, నీ సుందరాయుడికి దారి, ఈ స్వప్నం దారి అని ఆ మాయను ఆదేశిస్తాను. ఏ జీవుడికైతే మాయ దారిచ్చిందో వాడు మాత్రమే నా స్వరూపాన్ని పొందగలడు, వాడు మాత్రమే ఈ మాయను జయించగలడు, వాడు మనస్సును జయించగలడు, వాడు అజ్ఞానం నుంచి విడుదల పొందడం, వాడు అహంవిద్యానికి విడుదల పొందగలడు. కానీ నా ఆజ్ఞ లేకుండా మాయ దారి పడుతుంది, మాయ దారి వదులుతుంది. దాన్ని భరించలేవి, నువ్వు భరించే సమస్యలేవు. 100 జన్మలు, 1000 జన్మల తర్వాత, 1000 జన్మల తర్వాత కూడా మాయకి భక్తి కాకపోతే, ఆయనకి ప్రేమ కాకపోతే నా మాయ నీకు దారి ఇవ్వదు. నీకు దారి ఇవ్వకపోతే నువ్వు భరించే సమస్య లేదు. ఈ గొప్ప సముద్రంలోంచి, ఈ ప్రకృతి గుణాల్లోంచి, ఈ మనస్సులే మాయలోంచి, ఈ బంధంలోంచి నువ్వు భరించే సమస్య లేదు. నా అనుగ్రహం నీ లేకపోతే, నా అనుగ్రహం లేకపోతే నీ అజ్ఞానం నీకు దారి ఇవ్వదు. నా అనుగ్రహం లేకపోతే నీ మాయ నీకు దారి ఇవ్వదు. ఆ మాయ కంటే నీకు దారి ఇవ్వకపోతే నువ్వు భరించే సమస్య లేదు. అంటే భక్తి అంటే భగవంతుని చోటు మనకున్న అనుభవమని, భగవంతుడి పట్ల ఉన్న మనకున్న ప్రేమని, భగవంతుడి పట్ల మనకున్నటువంటి గర్వీయమైన అనుభవం దాన్ని భక్తి అని పిలుస్తారు. అంటే భగవంతుడు ఒక మాట చెప్పాడు గీతలో, నీరు దోషాలు ఉన్నాం, నీరు బలహీనతలు ఉన్నాం, నీరు పొరపాట్లు ఉన్నాం, భగవంతుడైన వాడు ఒకడు ఉన్నాడనే సజీవమైన విశ్వాసం కలిగి నీకు నీకు నీ పొరపాట్ల నుంచి, నీ బలహీనతల నుంచి, నీ దోషాల నుంచి నేను విడుదల చేసి నా స్వరూపాన్ని నటిస్తాను. పిల్లవాడు ఎవరికి గుమ్ము చేసి వస్తే వారికి స్నానం చేసి మనం కొత్తపట్టి ఎలా చదువుతాం వాడికి. అలాగే నీకున్నటువంటి భగవంతు పట్ల నీకు ఉన్నటువంటి సజీవ విశ్వాసం వల్ల నీ అంతఃకరణాన్ని నేను శుద్ధి చేసి, నేను నీటిగా తయారు చేసి, నేను సద్గుణాలతో గుణ సంపదతో అలంకరించి, నీలోని తెలుగుణాలంటే తీసేసి అభరణీయంతో సద్గుణాలతో నేను అలంకరింపజేసి నేను నీకు మోక్షాన్ని ఇస్తాను అని భగవంతుడు వాగ్దానం చేశాడు. ఎవరికి? జీవుడికి. ఎప్పుడైతే నేను ఈశ్వరుని నిరంతరం ధ్యానం చేసి ఈశ్వరుని స్మరిస్తూ పనిచేసుకుంటామని దీని జోక్యం తగ్గిపోతుంది. దేని జోక్యం తగ్గిపోతుంది? అహంభావన యొక్క జోక్యం తగ్గిపోతుంది. అహంభావన యొక్క జోక్యం ఎప్పుడైతే తగ్గిపోయిందో, దాని ఇంటర్ఫరెన్స్ ఎప్పుడైతే తగ్గిపోయిందో సన్నిగిలిపోతుంది. అహంకారాన్ని బలవంతాన్ని చంపక్కర్లేదు. దానికి సప్లై ఫుడ్ కట్ చేసి దానికి ఎంచేత రూపజించిన నామచింతన కావాలి. దానికి అహంకారాన్ని కూడా అడ్డు సప్లై కట్ చేసేవాళ్ళు దానంతరదే కొంతకాలానికి వాడిపోయి రాలిపోతుంది. దాని బలవంతం దాని పీకి నొక్కే ఎక్కర్లేదు. అహంకారం పీకి నొక్కక్కర్లేదు. దానికి శుద్ధి వెళ్తాంతం వేరేది కూడా. దానికి శుద్ధి ఎలా వెళ్తామో చూసుకుని దాన్ని కట్ చేసి ఆ శుద్ధిని నాకు కట్ చేసి అహంకారం దానంతరదే నశిస్తుంది. విచారణ మార్గం ద్వారా కూడా ఈ దేహ బుద్ధిని, ఈ దేహాభిమానాన్ని, ఈ మూల పరంపర నశింపజేయచ్చు. రెండవది ఈశ్వరుని పరిపూర్ణంగా నమ్మి ఈశ్వరుని ప్రేమించడం వల్ల అంతా ఆయన అనుగ్రహం, అంతా ఆయన అనుగ్రహమే, అంతా ఈశ్వరుడే, అంతా అనుగ్రహమే. ఉన్నదే ఉన్నది లేని కల ఉన్నదే ఈశ్వరుడు, ఆ ఉన్నదే జ్ఞానం అనేటువంటి ఆ ఈశ్వరుడు పట్ల ఉన్నటువంటి పరిపూర్ణమైన ప్రేమతో ఆ సజీవమైన విశ్వాసం ఈశ్వరుడు ఉన్నాడా లేడా ఉన్నాడా లేదా ఎవరైనా అనుమానించకుండా, డౌట్ చేయకుండా. విషయం ఏంటంటే మనం ఈశ్వరుని అనుమానిస్తాం కానీ మన అహంభావం అనుమానించాం. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏదైతే నేను అంటున్నామో ఆ నేను మనం డౌట్ చేయండి, కానీ ఈశ్వరుని డౌట్ చేస్తాం. అసలు ఈశ్వరుని డౌట్ చేయకుండా ఈశ్వరుడు ఉన్నాడన్నటువంటి ఆ పూర్ణమైనటువంటి నమ్మకంతో కనుక నేను పనిచేస్తున్నప్పటికీ ఈ అహంభావం నశిస్తాం.